అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామశ్రుణైః కటాక్షపాతైః కురు మామం వకృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనావదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే శ్రీ భారతీతీర్థమాశ్రయే. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ శారదాంబాయై నమః. శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. శ్రీమజ్జగద్గురవే నమః. జగదంబామయమైన సభా సదస్సుకు సవినీ నమస్సులు అర్పణ చేసుకుంటూ, వశిన్యాది వాగ్దేవత ఋషులుగా పరదేవత అయిన లలితా మహాత్రిపుర సుందరి యొక్క అనుగ్రహంతో ఆదేశంతో ప్రసాదించిన లలితా సహస్రనామ స్తోత్ర శాస్త్రాన్ని హయగ్రీవస్వామి వారు అగస్త్యుల వారికి ఒక బ్రహ్మవిద్యగా బోధిస్తున్నారు. నేటి రోజు 468 నామాల వరకు చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి సరిగ్గా 97వ శ్లోకం నుంచి 110వ శ్లోకం వరకు కూడా ఒక విశిష్టమైనటువంటి పరంపర ఉన్నది. ఇదంతా కలిపి ఒక విద్య. దీనిని ఈ నామాలను మనం భావనాత్మకంగా సాధన చేసినట్లయితే శరీరానికి కావలసినటువంటి పుష్టిని సంపాదించడమే కాకుండా ఆధ్యాత్మికంగా యోగపరంగా అమ్మవారి అనుగ్రహం పొందడానికి సాధన చేయడానికి కూడా పనికొచ్చే శ్లోకముల వరుస. ఇదొక్కటొక ప్రత్యేక గ్రంథం కూడా లలితా సహస్రనామ స్తోత్రంలో. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థ వివర్జిత సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్విని, ఈ ఏడు నామాలు ఇక్కడ ప్రారంభమయ్యాయి. మళ్ళీ చివరికి స్వాహ, స్వధ, మతిర్మేధ, శృతి, స్మృతి, అనుత్తమ, ఇటు రెండు శ్లోకములు, చివరికి ఒక శ్లోక పాదం. ఈ మూడు వాక్యాలు నడుమ కూర్చబడినటువంటివి. విశుద్ధి చక్రనిలయ నుంచి యాకిన్యంబాస్వరూపిణి నామం వరకు ఉన్నటువంటి విశేషం ఇదంతా కలుపుకొని ఒక విద్య ఎలా అవుతున్నదో గమనించుకుందాం. ముందు వజ్రేశ్వరి ఇక్కడ నుంచి ఏడు నామాలకు అర్థం చెప్పుకున్న తర్వాత విశుద్ధి చక్రనిలయాలో ప్రవేశించేటప్పుడు మరిన్ని విషయాలు మనం గమనించుకోవచ్చు. వజ్రేశ్వరి అమ్మవారి యొక్క దివ్యనామాల్లో ఇదొకటి. ఈ వజ్రేశ్వరి సరిగ్గా శ్రీచక్రంలో బిందువు తర్వాత త్రికోణం ఉంటుంది, ఇది రెండవ ఆవరణ. ఈ త్రికోణంలో మొత్తం ముగ్గురు దేవతలు ఉంటారు, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగవాలిని అని. అక్కడ చెప్పబడుతున్న వజ్రేశ్వరి, మహావజ్రేశ్వరి, ఇది కాకుండా తిథి దేవతల్లో కూడా శుక్లపక్ష షష్ఠీ తిథి దేవతకి వజ్రేశ్వరి అని పేరు. ఇలాగ తిథి దేవతల్లో వజ్రేశ్వరి అనే శక్తి ఉన్నది, ఇక ప్రధానంగా త్రిశక్తుల్లో కూడా వజ్రేశ్వరి అని చెప్పబడుతున్నది. ఈ వజ్రేశ్వరీ దేవి యొక్క విశేషం ఏంటి అంటే ఈ తల్లి వాక్శక్తికి అధిష్టాన దేవత, ముఖ్యంగా మన యొక్క విశుద్ధి చక్రం దగ్గర ఉంటుంది. ఇక్కడ నుంచి ఏ ఏ చక్రముల దగ్గర ఏ ఏ శక్తుల్ని ఎలా ధ్యానించాలో విశేషంగా చెప్తున్నారు. చక్రముల ధ్యానం రకరకాలుగా ఉన్నది శాస్త్రములు యందు. కొన్ని రకాల చక్రధ్యానములు ఎలాంటివి అంటే ఒక్కొక్క దళాన్ని భావించడం, అందులో ఉన్నటువంటి అధిష్టాన దేవతలు, అంటే ఉదాహరణకి మూలాధారంలో గణపతి, స్వాధిష్టానంలో బ్రహ్మదేవుడు, మణిపూరంలో విష్ణువు, అనాహతంలో పరమేశ్వరుడు రుద్రుడు, ఇక విశుద్ధం దగ్గర జీవేశ్వరుడు, ఇలా ఒక్కొక్క చక్రం దగ్గర ఇదొక ధ్యాన ప్రక్రియ. ఇప్పుడు చెప్పబోతున్నది ధాతుదేవతలు, వీళ్ళు ధాతువులు పుష్టిని కలిగించేటువంటి దేవతలు. ఈ రెండింటికి కూడా అనుబంధం ఉన్నది, శరీరం అంతా కూడా ధాతువులతో నిర్మితమైనది. మనకి ఇవి సప్త ధాతువులు అని చెప్పబడుతూ ఉంటాయి. ఇవి బాగుంటేనే జీవయాత్ర బాగుంటుంది. ఈ ధాతు వ్యవస్థ నిర్మిస్తున్నదంతా పరాశక్తే. ప్రపంచంలో ప్రతి విశ్వ నిర్వహణ అంతా అమ్మవారి చేతి పనే. మన శరీరం అనే విశ్వం యొక్క నిర్వహణ కూడా ఆవిడ చేతి పనే. ఇవి చేసేటప్పుడు ఆ తల్లి ఒక్కొక్క శక్తితో ఒక్కొక్క విధంగా నియంత్రణ చేస్తున్నది. ఆ శక్తి పేర్లే డాకనీశ్వరి, హాకనీశ్వరి ఇత్యాది పేర్లు మనకి క్రమంగా ఇందులో రాబోతున్నాయి. అవి ఆయా చక్రముల యందు ఎలా ఉంటాయి, ఏ రంగుతో ఉంటాయి, ఏ ముఖంతో ఉంటాయి, ఏ ఆయుధాలు ధరిస్తాయి, ఆ దేవతల పేర్లేంటి, ఆ దేవత చుట్టూ ఉన్న పరివార దేవతలేంటి, నామాలతో మనకు అందించారు. ఇవి నిజానికి యోగశాస్త్రంలో పెద్ద పెద్ద శ్లోకాలు, పెద్ద పెద్ద ప్రక్రియలు. వాటిని వశిన్యాది వాగ్దేవతలు మనపై దయతో ఒక్కొక్క గుత్తిగా అందించారు. ఒక గుత్తిలో పది నామాలు ఉండొచ్చు, మరొక చోట పది నామాలు ఉండొచ్చు, ఇంకో చోట తొమ్మిది నామాలు, ఏడు నామాలు, ఆరు నామాలు, అలా మొత్తానికి సప్త చక్రాల్లో ఉండేటటువంటి ఈ దేవతలు, వాళ్ళ ఆయుధాలు, వాటి విశేషణములు, వాటికి పెట్టవలసిన నైవేద్యాలు అన్నీ కలిపి అంత తంత్ర ప్రక్రియని ఒక్క శ్లోకంలో అందించారంటే వశిన్యాది వాగ్దేవతలు మనపై ఎంత దయ చూడండి. అంతకంటే లలితాంబిక మనపై దయ. వీటిని సులభంగా సాధన చేసుకోవచ్చు. పెద్ద పెద్ద యోగములు, కుండలిని ఇవి తెలియని వాళ్ళు కూడా ఈ సాధన చేసుకుని తరించుకోవచ్చు. అది లలితా సహస్రనామంలో పెట్టారు. అంటే లలితా సహస్రనామం కల్పవృక్షం, అనేక మార్లు చెప్పుకున్నాం. ఎవరు ఏది కోరితే అది ఇవ్వగలిగినటువంటి శక్తి దేనికున్నది. తాంత్రిక ప్రయోజనాలు అంటే ఐహిక పరలోక సుఖాలు ఇవ్వగలిగిన శక్తి. ఇక తాత్విక ప్రయోజనం అంటే పరమార్థమైన మోక్షాన్ని ఇవ్వగలిగే శక్తి కూడా ఉన్నటువంటి గ్రంథం లలితా సహస్రనామని అనేక మార్లు చెప్పుకుంటున్నది, మరొక్క మారు స్మరించుకోవాలి. ఇప్పుడు వజ్రేశ్వరీదేవిని రెండు విధాలుగా చెప్పుకున్నాం. తిథినిత్యా దేవతల్లో వజ్రేశ్వరి, త్రికోణ చక్రంలో ఉన్నటువంటి వజ్రేశ్వరీదేవి. ఈ వజ్రేశ్వరి ప్రధానంగా వాక్శక్తి, అందుకే వేదమునందు కూడా వాగ్వై వజ్రహ అని ఒక మాట ఉన్నది, వాక్కే వజ్రముట. అందుకు ఆ వజ్రము వాక్కు రెండు ఒకేలా పనిచేస్తాయి. వజ్రానికి ఎంత శక్తి ఉందో వాక్కుకి అంత శక్తి ఉన్నది. అందుకే వాక్కుతో శపించవచ్చు, వరం ఇవ్వవచ్చు, అంత శక్తి ఉన్నది వాక్కు. ఈ వాక్కు వినిర్గమించే ప్రధానమైన చోటు ఏది, కంఠం. అందుకే విశుద్ధి చక్రం, అందుకు వజ్రేశ్వరి. ఈ నామం ఒక జపంగా కూడా చేసుకోవచ్చుట, వజ్రేశ్వరి నామం అంత విశేషం. ఇంకొకటి, శ్రీమన్నగరంలో వజ్రేశ్వరీదేవి ఒకరు ఉన్నారు. ఇప్పుడు శ్రీచక్రంలోనే, తిథినిత్యాదేవతల్లోనూ, త్రికోణంలోనూ చెప్పుకున్నాం. వీరు కాక శ్రీమన్నగరంలో సరిగ్గా 12వ ప్రాకారం వజ్రమయ ప్రాకారం, దానికంటే ముందు వస్తుంది మనకి 11వ ప్రాకారం. ఈ రెండిటికి మధ్యలో వజ్రమయి అనేటువంటి భూమి ఉంటుంది. ఆ వజ్రమయ ప్రాకానికి ఇవతల ఆ వజ్రమయి అనేటువంటి భూమిలో ఒక అద్భుతమైనటువంటి తీర్థం ఉంటుందిట, జలాశయం. అందులో జలంగాన్ని పుచ్చుకుంటే శరీరం వజ్రకాయమవుతుంది అని చెప్తారు. అంటే వజ్రేశ్వరి అనేది కేవలం వాగ్వయి వజ్రహ అని మాత్రమే కాకుండా శరీర దార్ఢ్యాన్నిచ్చేటువంటి శక్తి, ఇది మరొకటి. అందుకే వజ్రకాయుడు అని పేరున్నది. హనుమస్వామికి వజ్రాంగ బలి అని అంటాం కదా, అందుకు వజ్రకాయం శరీర దార్ఢ్యత అది. ఆ వజ్రకాయం కలిగించే సిద్ధి ఒకటి మనకి, వివిధ సిద్ధుల్లో ఒకటి. అలాంటి వజ్రకాయ సిద్ధి దేవత కూడా వజ్రేశ్వరియే. అందుకే నామాన్ని కానీ స్మరించితే శరీరదార్ఢ్యం అనేది లభిస్తున్నది. ఇక్కడ ఈ వజ్రేశ్వరీదేవి ఇంద్రుణ్ణి అనుగ్రహించిందట. భండాసురుడికి ఇంద్రుడికి యుద్ధం జరిగినప్పుడు ముందు వీళ్ళందరూ దెబ్బలు తిన్నారు వాడి ద్వారా. అప్పుడు ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి వజ్రాయుధం మింగేశారట, భండాసురుడు మొత్తం పోయింది. అప్పుడు అతడు ప్రార్థన చేసి అమ్మవారు తిరిగి అనుగ్రహించి శ్రీమన్నగరం నిర్మాణం అయింది కథ మనం చెప్పుకున్నాం భండాసుర సంహారం కోసం. అప్పుడు శ్రీమన్నగరంలో అమ్మవారు ఉన్నప్పుడు ఈ వజ్రమయ ప్రాకారం దగ్గర ఉంచినటువంటి తీర్థంలో చాలా కాలం తపస్సు చేశాడు ఇంద్రుడు. అప్పుడు అమ్మవారు అనుగ్రహించి ఆవిడిచ్చింది వజ్రాయుధం. అప్పటి నుంచి ఇంద్రుడి చేతిలో ఉన్న వజ్రాయుధం అది. ఆ వజ్రాయుధంతోనే అతను మళ్ళీ బలోపేతుడయ్యాడు. అందుకే వజ్రేశ్వరి మనకు కూడా వజ్రాయుధం ఇవ్వగలదు. అటువంటి వాక్శక్తి శరీర దార్ఢ్యతా శక్తి అయినటువంటి వజ్రేశ్వరీదేవి. దీని గురించి వర్ణిస్తూ దూర్వాస మహర్షి వజ్రేశ్వరి ధ్యానాన్ని చెప్తాడు. తత్ర సదా ప్రవహంతి తటినీ వజ్రాభిదా చిరంజీయాత్ చెటులోర్మి ఝూట నృత్యత్ కలహంసీ కుల కలక్వణిత పుష్ట రోధసి తస్యా రుచిరే వజ్రేసి జయితి వజ్రభూషాఢ్య వజ్రప్రధాన తోషిత వజ్రిముఖి త్రిదిశ వినిత చారిత్రే అని కీర్తిస్తారు దూర్వాస మహర్షి ఆర్యాద్విశతిలో. అక్కడ వజ్రేసి జయితి వజ్రభూషాఢ్య, వజ్రరత్నములన్నీ అలంకరించుకున్నట్టుందట ఈ తల్లి. అక్కడ ఉన్నటువంటి ఆ వజ్రమనే తటిని అనగా జలాశయం దగ్గర విహరిస్తూ ఉంటుంది. అది ఆ తల్లి అందరి దేవతల చేత పూజింపబడుతుంది. ఎందుకంటే దేవతలకి ప్రభువుని ఇంద్రుడే పూజించాడంటే మరి మిగిలిన వాళ్ళందరూ కూడా పూజించారు వేరే చెప్పనక్కర్లేదు. అందుకే వజ్రప్రధాన తోషిత వజ్రిముఖ త్రిదుశ వినుత చారిత్రే. వజ్రి అంటే ఇంద్రుడు, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతల చేత ఆరాధింపబడే తల్లి. ఇక్కడ ఈ తల్లి గురించి చెప్తూ నారాయణదాసు గారు కూడా తల్లి వినికిలో ఒక అందమైన మాట చెప్పారు. ముమ్మూల ముగురు వేల్పుల నేలు జే జే, ముమ్మూల ముగురు వేల్పుల నేలు జే. ముమ్మూల అంటే త్రికోణం. అక్కడ ముగురు వేల్పుల్లో ఒకరుగా ఉంటూ ఏలుకుంటుందట. అందుకు ముమ్మూల ముగురు వేల్పులు నేలు జే జే పొలుపారు ముచ్చదువులకు పుట్టిల్లు అన్నారు. అన్ని చదువులకు పుట్టి, ముచ్చదువులు అంటే ఋగ్యజుస్సామాత్మకమైన వేదం, దానికి పుట్టిల్లు అంటే వాగ్దేవత అని చెప్పడం కోసం అంత విశేషంగా చూపించారు ఇక్కడ. అంత తెలుగు మాటల్లో కూడా వజ్రేశ్వరికి మనం నమస్కారం చేసుకుని, ఈ వజ్రేశ్వరి క్షేత్రం కూడా మనకి మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉన్నది. అటువంటి వజ్రేశ్వరికి నమస్కారం. వామదేవి తర్వాత ఇక్కడ మనం విశుద్ధి చక్రం గురించి చెప్పినప్పుడు వజ్రేశ్వరి చెప్పాం, తర్వాత చక్రంలోకి వస్తున్నాం. తర్వాత మనకి విశుద్ధి చక్రంలయ అనాహతాబ్జనలయ ఏ వరుసలో రాబోతున్నాయో వాటికి ఉపోద్ఘాతంలాగా దానికి దీనికి అనుబంధం ఉంది. అందుకే తెలుసుకోవాలి వజ్రేశ్వరి విశుద్ధి చక్రం. అనాహత చక్రం దగ్గరకు వచ్చేటప్పటికల్లా వామదేవి అనే దేవిని ధ్యానిస్తున్నాం. వామదేవి వామదేవ్యై నమః, ఇది మంత్రం ఈ తల్లికి. వామదేవి అన్నప్పుడు శివుడికి వామదేవుడు అని పేరుంది. ఆయన శంకర అని పేరుంటే వీడు శంకర అయింది, శంభు అయితే శాంభవి అయింది, రుద్ర అయితే రుద్రాణి అయింది. అలాగే ఆయనకు వామదేవ అని పేరుంటే వీడు వామదేవి అయింది. అంటే శివునికి అభిన్నురాలు అని నామసామ్యం చెప్పే నామాల్లో ఒకటి. అయితే శివుడికి వామదేవుడు అని పేరు ఎందుకు వచ్చింది, ఇది కూడా మనం తెలుసుకోవాలి. వామో వందనీయ దేవః, వామ అంటే అందమైన వాడు అని ఒకటి, వందనీయుడు అని. అందుకే మిగుల అందగాడు అని ఇక్కడ నారాయణదాస్ గారు కూడా వామదేవ అయిన శివుడి గురించి వర్ణిస్తారు. అత్యంత సుందరుట్టు ఆయన. అందుకే వామో వందనీయ దేవః రెండు అర్థములు, అందరి చేత వందనీయుడు గనక వాముడు, రెండు పరమ పూజ్యుడు గనక. దీనికి మనకి వేదంలో ప్రమాణం కనబడుతుంది, ఐతరేయ బ్రాహ్మణంలో కనబడుతున్నటువంటి విషయం. తం దేవా అబ్రువన్ అయం వైన సర్వేషాం వామ ఇతి తస్మాత్ వామదేవః, మా అందరికంటే కూడా ఇతర అందగాడు ఆశ్రయుడు అయినటువంటి వాడిని దేవతలు నమస్కారం చేసేట పరమేశ్వరునికి. అందుకే ఆయన పేరు వామదేవుడు. ఇది వైదికమైనటువంటి నామం. ఆయన యొక్క శక్తి వామదేవి అంటే సుందరి, సుందరుడు. అది ఇక్కడ తత్వం తెలుసుకోవాల్సింది. అంతేకాకుండా వామదేవుడు పరమేశ్వరుని పంచముఖాల్లో ఒకటి. ఉత్తరముఖం కుంకుమక్షోద సంకాశం వామాక్షం వరవేషభృత్ వక్త్రముత్తరమీశస్య ప్రతిష్టాయాం ప్రతిష్ఠితం అని వర్ణిస్తున్నారు ఇక్కడ. స్వామి యొక్క ఉత్తరముఖం అది కుంకుమ వర్ణంలాగా అంటే పసిమి కలిసిన ఎరుపు రంగుతో ప్రకాశిస్తూ ఉంటుంది. అత్యంత సుందరమైన వదనం ఆ ఉత్తర వదనం, అది వామదేవ వదనం. అది మహాశక్తివంతమైనటువంటిది. ఆ వామదేవ వదనంతో ఉన్న పరమేశ్వరుడు వామదేవుడు. ఆయన యొక్క శక్తి వామదేవి. ఇది మన పిండాండంలో అనాహత చక్రాధిష్టానం దేవత. వయోవస్థ వివర్జిత, ఈ తర్వాతది వయ అవస్థ రెండు చెప్పారు ఇక్కడ. వయస్సు అవస్థ ఈ రెండు మన శరీరాలకు ఉంటుంది. వయస్సు క్రమక్రమంగా పెరుగుతూ వస్తూ ఉంటుంది. అలాగే అవస్థలు, అవస్థలు అంటే బాల్య కౌమార యవ్వన వార్ధక్య ఇవి ప్రధానం. కానీ బాల్య కౌమారాల మధ్యలో ఇంకా బాల్య, పౌగండ, కైశోర ఇలాగ ఎన్నో అవస్థలున్నాయి. పసితనం నుంచి పండు ముసలితనం వరకు శరీరానికి ఎన్నో అవస్థలు. అవస్థలకు మరో వ్యవహారం ఉంది లోకంలో. కష్టాలు పడ్డ అవస్థలు అంటారు. ఈ అవస్థలు ఏం తక్కువేం కాదు. అందుకే బాల్యావస్థ, యవ్వనావస్థ, ఇచ్ఛాదులన్నీ కూడా మన దేహాలకు ఉన్నాయి. చిట్ట చివరి అవస్థ ఏంటి? మరణం. అలాంటి అవస్థలు ఉంటాయి మనకి. వయస్సు ఉంటుంది, అవస్థ ఉంటుంది. ఈ వయస్సు అవస్థ రెండూ లేనిది తల్లికి. అందుకే ఆవిడ వయస్సు లేదు, అవస్థ లేదు. అందుకే వయోవస్థ అవివర్జిత అంటే కాలము యొక్క దోషము ఏమీ లేనటువంటి తల్లి. కాలస్పర్శ లేదు ఆవిడ, కాలాతీత అని చెప్పడం ఇందులోన్న ప్రత్యేకత. కాలాతీత తత్వాన్ని ఉపాసించాలి ఎప్పుడు కూడా. కాలబద్ధులమైన మనం కాలాతీత తత్వాన్ని ఉపాసిస్తేనే ముక్తి పొందగలం. మోక్షం అనేది కాలాతీత అవస్థ. అందుక కాలాతీత శక్తియే వయోవస్థ వివర్జిత. ఈ తల్లి సరిగ్గా మన పిండాండంలో మణిపూరానికి అధిష్టాన దేవత. సరిగ్గా విశుద్ధి చక్రంలో ఏ వరుసలో వచ్చిందో ఆ వరుసలోనే చెప్పుకుంటున్నాం. మూలాధారం నుంచి బయలుదేరలేదు, సహస్రాల నుంచి బయలుదేరలేదు. గమనించుకోవాలి. విశుద్ధము, అనాహతము, మణిపూరము, స్వాధిష్టానము, మూలాధారమై మళ్ళీ ఆజ్ఞాచక్రానికి వస్తాడు. ఆ తర్వాత సహస్రానికి వెళ్తారు. ఎందుకు ఈ క్రమం చెప్పాడు అనేది అక్కడ వివరించినప్పుడు గమనించుకుందాం. ప్రస్తుతం ఈ ఏడు నామాలకున్న విశేషం తెలుసుకుంటూ వెళ్తూ, మణిపూరానికి అధిష్టాన దేవి అయినటువంటి తల్లి కాల వ్యవస్థకు అతీతురాలు అని భావనలో దర్శనం చేస్తూ, అంటే అక్కడ జగదంబని మణిపూరం దగ్గర కానీ ధ్యానం చేయగలిగితే అత ఆ జీవుడికి కూడా అటువంటి స్థితి లభిస్తుంది అనే భావంతో చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ తర్వాత సిద్ధేశ్వరీ దేవి అమ్మవారి యొక్క నామములు, సిద్ధనామములు వరుసగా ఇక్కడ మూడు కనిపిస్తున్నాయి. సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్విని. ఇది క్రమంగా ఉన్నటువంటి విషయములు. ఇక్కడ సిద్ధికి సంబంధించిన నామములు ఇవి. అమ్మవారిని ఆశ్రయిస్తే అన్ని సిద్ధులు లభిస్తాయి. అన్ని సిద్ధులకి ఆవిడ తల్లి. అందుకే మనకి సిద్ధ సంబంధమైన నామం ఇదివరలో కూడా మనం చెప్పుకుంటూ, అణిమా జ్యేష్ఠ సిద్ధులు కూడా అమ్మవారి స్వరూపములు. అదేవిధంగా ప్రతి కార్యము, ప్రతి మంత్రము ఏది సిద్ధించాలన్నా అమ్మవారి అనుగ్రహం రావాల్సిందే. మనం మంత్రం జపించినంత మాత్రాన్ని సిద్ధి రాదు. అమ్మ దయుంటేనే సిద్ధి వస్తుంది. అందుకే మంత్రమంతా చేసి గుహ్యాత్ గుహ్యగోప్తిత్వం అని చెప్పుకుని సిద్ధిర్భవతమే దేవి అనాలి. నీ అనుగ్రహం వల్లే సిద్ధి రావాలమ్మా అని. ఆ సిద్ధి ఎవరికి ఎంతకు వస్తుందో మనం చెప్పలేమండి. కొందరికి అక్షరలక్షలు చేస్తే కానీ రాదు, కొందరికి ఎన్ని కోట్లు చేసినా రాదు. ఎందుకంటే ఊరికినే జపం చేశారనే కాదు కదా, వారి యొక్క అవస్థ ఉంటుంది. మహానుభావుడు మన రమణ మహర్షుల వారికి వాళ్ళ సిద్ధులు వేరు. రామకృష్ణ పరమహంసకి అయితే ఒక మాల తిప్పితే సిద్ధి వచ్చేదిట. గతంలో మనం చెప్పుకున్న వ్యవహారం, ఒక మాలకే సిద్ధి వస్తుందా అంటే అలా చేయగలిగితే అలా వస్తుంది. ఒక పద్ధతి అదంతా కూడా. కొందరు ఇలా ఉపదేశిస్తూ ఉంటేనే సిద్ధి పొందిన వాళ్ళు ఉన్నారండి. అది చాలా ఆశ్చర్యం. కొందరికి ఉపదేశించినా జడమే. మంత్రాలు ఉపదేశిస్తున్నా నిద్రపోతున్నాం అంటే జడత్వం ఎంత ఉందో చూడాలి. చైతన్య మహాప్రభువుకి సరిగ్గా గయ వెళ్ళినప్పుడు అక్కడ నారాయణ పాదం కనబడింది. ఇది నారాయణ పాదం అన్నట్ట. అంతే అని మూర్ఛితు రేపాడండి. మనము ఎన్ని మార్లు చూసుంటాం మనకు రాయే. ఆయనకు నారాయణ పాదం అంటే నారాయణ పాదమే అనిపించగానే భావం కాని తాదాత్మ్యం చెందిపోయాడు. అంత జనం ఉన్నారు అక్కడ. ఆ జన మధ్యలో ఆయన కుప్పకూరిపోతున్నట్టు అక్కడ. ఆ పడిపోతుంటే ఎవరో చేత్తో పట్టుకున్నారు ఆయన్ని. పట్టుకుని అక్కడ ఉన్నటువంటి వృక్షం కిందకి తీసుకొచ్చారు. గజలో ఉంటుంది సరిగ్గా ఒక మహావృక్షం. ఆ వృక్షం కిందకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన సిద్ధపురుషుడు సేద తీరిన తర్వాత, నువ్వు అన్ని విధాల యోగ్యుడివి, నీకు మంత్రం ఇస్తానన్నాడు. గురువు వెతుక్కుంటూ వచ్చాడు చూడడానికి. అతని సంస్కారాన్ని చూసి కృష్ణ మంత్రాన్ని ఉపదేశించాడు ఆయన. ఇలా మంత్రం చెవిలో పడుతూ ఉంటేనే మళ్ళీ మూర్ఛితురైపోయాడు అతను. అంటే భావసమాధి అది. మూర్ఛ అంటే భావసమాధి. ఆ భావసమాధిని పొందాడు. మంత్రం ఎన్ని కోట్లు చేస్తే భావసమాధి వస్తుంది? కేవలం శ్రవణ మాత్రం చేతనే భావసమాధి పొందాడు. కొందరులా ఉంటారు పంచాక్షరి పొంది కేవలం 5 రోజుల్లోనే సిద్ధింపు చేసి ముక్తి పొందిపోయిన వాళ్ళు ఉన్నారు. స్వయంగా చూడడం జరిగింది అలాంటి వారిని. జీవితకాలం పంచాక్షరి చేసినా సిద్ధి పొందకపోవడం ఉంటుంది, అది వేరే విషయం. అందుకు వాడేమిటా, జీవుడి స్థాయి ఏమిటి అనేది వాడికే తెలియదు ఒక్కొక్కప్పుడు. అది అమ్మవారి అనుగ్రహం. అందుకే ఆ తల్లి సిద్ధదేవత అని తెలుసుకుని ఈ నామాలతో అనుసంధానం చేసుకుని జపం చేసేటప్పుడు ఆవిడే సిద్ధేశ్వరి అని మనం ఆశ్రయిస్తే ఆ తల్లి తప్పకుండా అనుగ్రహిస్తుంది. అందుకే సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత. ఇక్కడ ఈ మూడు మాటలకు విశేషం ఉన్నది సిద్ధశక్తి. ముందు సిద్ధులకు ఈవిడ ఈశ్వరి, సిద్ధులన్నిటికీ నియామకురాలు. అంటే ఈవిడ అధీనంలో ఉంటాయి సిద్ధులు అని చెప్పడం కోసమే సిద్ధేశ్వరి. ఏ సిద్ధి అయినా ఈవిడ అధీనమే. అందుకే సిద్ధలక్ష్మి అని ఈ తల్లిని మనం చెప్పుకుంటున్నాం. కార్యం ప్రారంభించామంటే సిద్ధి కోసమే ప్రయత్నిస్తాం. సిద్ధి లేదంటే ఆవిడ పనిచేస్తాడు? కనుక ప్రయత్నానికని మనం కోరుకునే సిద్ధేగా. కనుక సర్వసిద్ధులు ఎవరు అధీనంలో ఉన్నాయో ఆవిడ సిద్ధేశ్వరి. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. సిద్ధులనగా ఏమి, ఈ లిస్ట్ అంతటి కన్నా నామానుకున్నటువంటి సూటే అని అర్థం తెలుసుకుని సిద్ధ విద్య, ఆవిడ సిద్ధ విద్యాస్వరూపిణి. విద్య అంటే ఏమిటి? మొదటి నుండి చెప్పుకుంటున్న విద్య అంటే ఉపాసన, మంత్రము అని రెండు అర్థాలు ఉన్నాయి. అందుకే శ్రీ విద్య అని అంటున్నాం. దశమహా విద్యలు అని పేరున్నది. విద్య అంటే అదేని, మెడిసినా ఇంజనీరింగా? అక్కడ విద్య అంటే ఉపాసనా మంత్రమని అక్కడ అర్థం. అంతేకాదు, స్త్రీ రూపమైన మంత్రశాస్త్రములకు విద్యలని పేరు అని ఒక నిర్వచనం ఉన్నది. అందుకు అమ్మవారి శక్తికి సంబంధించినటువంటి మంత్రశాస్త్రములన్నిటికీ విద్యలని పేర్లు. ఈ విద్యలు ఎన్నున్నాయో లెక్కలేదు, కానీ సిద్ధ విద్యలు అని చెప్పబడుతూ మొత్తం 10 ఉన్నాయి. ఈ 10 సిద్ధ విద్యలు అంటారు. ఈ 10 సిద్ధ విద్యల రూపము లలితాంబయే, ఇది తెలుసుకోవాలి. 9 విడిచిపెట్టి ఒక్కడ చేయగలం అంతే, అందరూ అన్నీ చేయగలరా? 10 విద్యలు ఎవరూ చేయలేరు, ఏదో ఒక్క విద్య చేయగలరు. అయితే ఆ ఒక్క విద్యలో మిగిలిన 9 విద్యలు ఉంటాయి. ఏది తీసుకున్నప్పుడు మిగిలిన 9 అందులో సమన్వయింపబడుతూ ఉంటాయి. ఆ ఒక్క విద్యను గూఢంగా గాఢంగా చేస్తే చాలు అంతే. అలా మనకి లలితా విద్య, శ్రీ విద్య, ఇది దశమహా విద్యల్లో 3 విద్య. అందుకే అక్కడ కూడా 3 శంఖ్యే అమ్మవారు త్రిపురా విద్య. ఆ విద్యకి షోడశీ విద్య అని, త్రిపురా విద్య అని, సుందరీ విద్య అని 3 పేర్లు చెప్పారు. మొదటి విద్య కాళి, రెండవ విద్య తార, 3 విద్య సుందరి విద్య. ఇక మిగిలిన వాటి పేర్లు కూడా చెప్పుకుంటే మనం ధన్యమైపోతాం. చెప్తున్నారు ఇక్కడ, కాళి, తార, మహావిద్య, షోడశీ, భువనేశ్వరి, భైరవ, చిన్నమస్తాస, విద్యా ధుమావతి తథా బగళా సిద్ధ విద్యాచ మాతంగీ కమలాత్మిక ఏతాదశ మహావిద్యా సిద్ధ విద్యా ప్రకీర్తితాహ. కనుక సిద్ధ విద్యలని వాడికి పేర్లుట, వీటి ఈ తల్లుల పేర్లు తలుచుకున్నా ధన్యమైపోతాం. కనుక ఒక్కసారి 10 మహావిద్యల పేర్లు అనుకుందాం. కాళి, తార, షోడశి, దాని తర్వాత చిన్నమస్త, కాళి, తార, షోడశి, చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి, మొత్తం 10 మహావిద్యలివి. ఈ 10 మహావిద్యలకి సిద్ధ విద్యల పేర్లు. కనుక సిద్ధ విద్య అంటే ఇక్కడ ఈ నామానికి అర్థమేంటి? 10 మహావిద్యల యొక్క రూపము అని. 10 మహావిద్యల్లో ఒక సిద్ధ విద్య అయిన శ్రీ విద్యయే లలితాంబ అని రెండు అర్థాలు తీసుకోవాల్సిందే. పైగా శ్రీ విద్యలో మిగిలిన 9 విద్యలు సమన్వయింపబడతాయని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. బగళాముఖి స్వరూపమే శ్రీ విద్యలో వారాహి, అక్కడ మాతంగి విద్యే, ఇక్కడ శ్యామలాదేవి, ఇలా మొత్తం కాళీ విద్యే తిథినిత్యాదేవి ఉపాసన, అది కాలస్వరూపమే తిథినిత్యలు. ఇలా ప్రతిదానికి మిగిలిన 9 విద్యలు శ్రీ విద్యలు ఉంటాయి. పైగా దశ మహావిద్యలు ఉత్కృష్టములే, ఇందులో ఏదో ఒక్కటని కాదు, దిగాలే కానీ ప్రతిదీ గొప్పవే. మన కాళీ అనగానే చాలా ఉగ్రంగా భయంకరంగా అనిపిస్తుంది, కానీ ఆద్యా విద్య సామాన్యం కాదు. కాళీ అంటే కొందరు కాళీ ఉపాసన అంటే అదేదో భయంకరమైన ఉపాసన అనుకుంటారు. ఆ కాళీని ఉపాసించే రామకృష్ణ బ్రహ్మహంస బ్రహ్మవేత్త అయ్యాడని మర్చిపోరాదు. అయితే ఏ విద్యనైనప్పటికీ కూడా ఉపాసించే పద్ధతి, ఉపాసించే సంస్కారం బట్టి అది తేల్చబడుతూ ఉంటుంది. ఈ మహావిద్యల్ని ఉత్తమమైన సంస్కారంతో, వైరాగ్యంతో, వివేకంతో, సమయాచార పద్ధతుల్లో ఉపాసన చేస్తే ఈ దశ మహావిద్యలు మోక్ష విద్యలే. అలా కాకుండా కేవలం క్షుద్ర ప్రయోజనాల కోసం చేస్తూ ఉంటే అవి కేవల తాంత్రిక విద్యలు అవుతాయి. ఇప్పుడు మనది తాత్విక తాంత్రిక సమన్వయంతో సాగుతున్నది. ఐహిక ప్రయోజనాలు ధర్మబద్ధమైన కోరికల కోసం దశ మహావిద్యలు చేయవచ్చు, ధర్మబద్ధమైన కోరికల కోసం. అది క్రమంగా చిత్తశుద్ధినిస్తుంది. అందుకే సిద్ధ విద్యలను వీటికి ఎందుకు పేర్లు పెట్టారో చూపిస్తున్నారు. అందులో శ్రీ విద్యకి సిద్ధ విద్య అని విశేషంగా అనాలి. అందుకే శ్రీ విద్య గురించి చెప్పినప్పుడే విశేషించి నొక్కి మహావిద్య షోడశి అని ఒక మాట అన్నారు. ఇక్కడ ఊరికనే చెప్పలేదు, మహావిద్య అని ప్రత్యేకించి శ్రీ విద్యని చెప్పారు. అందుకే శంకరులు కూడా మొత్తం 10 మహావిద్యలు పరిశీలించి ఈ 3 విద్య ఒక్కడే తీసుకున్నారు ఆయన. ఎందుకంటే తాను ప్రతిపాదించిన ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి ఔపనిషేద బ్రహ్మం, అనగా శుద్ధమైన వేదాంత ప్రతిపాద్యమైన బ్రహ్మముని చేర్చగలిగేది, ఆ లక్షణములు కలిగిన విద్య శ్రీ విద్యయే అని గమనించారు ఆయన. అందుకే దీనిని మాత్రమే స్వీకరించి ఆయన తన పీఠములన్నిటా కూడా శ్రీ విద్య జరిగేలాగా ఏర్పాటు చేశారు శంకర భగవత్పాదులు వారు. ఎందుకు శ్రీ విద్య తీసుకున్నారు అంటే అది కేవలం ఔపనిషేదమే, సర్వోపనిషదుద్ఘుష్ట, అందువల్లనే. అది మనం మొదటి నుంచి ప్రతిపాదన చేసుకుంటూ ఉన్నాం. అందుకు ఈ విద్యకి సిద్ధ విద్య అని పేరెందుకు వచ్చిందో చూపిస్తున్నారు. ముందు ఈ విద్య ఉపాసనతోనే ప్రారంభమవుతుందట. ఉపాసన చేస్తున్నప్పుడు మన యొక్క వాక్కు, శరీరము కూడా దానిలో ఇన్వాల్వ్ ప్రవేశిస్తాయి. పూజాదికాలు చేస్తున్నప్పుడు శరీరం పనిచేస్తుంటుంది, మంత్రము, శ్లోకాలు చదివినప్పుడు వాక్కు పనిచేస్తుంటుంది, అప్పుడప్పుడు మనసు కూడా పనిచేస్తుంటుంది. ఇది మహాకష్టం కనుక ఇది కూడా పనిచేస్తుంటుంది. తప్పదు, 10 సార్లు చేస్తుంటే మనసుకి జాలి పుడుతుందిట. ఒక్కసారైనా కొంచెం పట్టించుకుందామని. అలా క్రమక్రమంగా ఎప్పటికైనా అది కూడా వస్తుంది, రాకపోదు. అందుకు ముందు ఉపాసనగా బాహ్యంగా మొదలయ్యి ఈ శ్రీ విద్య ఏం చేస్తుందంటే అతి త్వరగా చిత్తశుద్ధినిస్తుందిట, ఇచ్చి క్రమంగా జ్ఞాననిష్టని ఇచ్చి మోక్షాన్ని ఇస్తుందిట. అందుకే శ్రీ విద్య క్రమంగా జ్ఞానాన్ని మోక్షాన్ని ఇవ్వగలిగే శక్తి ఉంది. అయితే మనం ఏం చేస్తున్నాము అని ఒక ప్రశ్న వేసుకోవాలి, విచారణ చేయాలి. బండగా చేయడం కాదు. లలితాశాస్త్రనామం పుస్తకం పట్టుకుని నోటుకొచ్చండి అని చెప్తే చాలా సంతోషం, అది కూడా సాధించడం గొప్ప విషయమే. కానీ అందు ఏం చదువుతున్నాం, నిజంగా జడంగా చదువుతున్నామా, కనీసం అర్థస్ఫురణ తెచ్చుకుంటున్నామా అని కనీసం. దీనికోసం ఏమి పెద్ద కష్టపడాలండి. మన క్లాసుల్లో కూడా పుస్తకం పట్టుకున్నప్పుడు అర్థం చేసుకోవాలని కదా పాఠాలకు వెళ్ళి మనం నేర్చుకుంటున్నాం. అలా కొంచెం అర్థస్ఫురణతో తెలుసుకుంటే అక్కడికక్కడే అదే చూపిస్తుంది మనకు బ్రహ్మ విద్యను క్రమంగా. అందుకు ఇది ఉపాసనతో ఆగిపోకుండా ఉపనిషత్తుగా పర్యవశిస్తుంది. అలాగ మనకి ఉపాసన ద్వారా చిత్తశుద్ధినిచ్చి ఆ చిత్తశుద్ధి ద్వారా జ్ఞానాన్ని మోక్షాన్ని ఇవ్వగలిగే విద్యని సిద్ధ విద్య అని అంటారు. అలాంటి సిద్ధ విద్యాస్వరూపం గనక ఈ నామాన్ని ప్రత్యేకించి చూపించారు. అందుకే దశమహా విద్యలు కూడా సిద్ధ విద్యాస్వరూపములే. ప్రత్యేకించి మనం స్త్రీ విద్య గురించి చెప్పుకుంటున్నాం గనక సిద్ధ విద్య. అయితే స్త్రీ విద్యలో బాల, పంచదశాక్షరి, శ్రీ విద్య, షోడశాక్షరి మొదలైనవన్నిటికీ సిద్ధ విద్యలు ఎందుకు పేరు పెట్టారో మరొక్కసారి ఆలోచించాలి. కొన్ని మంత్రములకి సిద్ధారి శోధనము అని చేయాలి. ఇవన్నీ చాలా అవసరం అండి. లలితా సహస్రనామం మళ్ళీ చెప్పుకుంటున్న శాస్త్రం అది. శాస్త్రం అన్నప్పుడు ప్రతి టర్మ్ మన వ్యవహారంలో చెప్తే అయిపోదు. సిద్ధ విద్య అంటే సిద్ధి నిత్య విద్య అని చెప్పేస్తే మీకు తృప్తి నాకు తృప్తి. కానీ శాస్త్రమైనప్పుడు ఎందుకు చెప్పారనేది కొంచెం గట్టిగానే పట్టుకోవాల్సింది. దీని లోతుకి వెళ్ళక్కర్లే, అక్కడుండి ఆలోచిస్తే చాలు. సిద్ధారి శోధనము అని ఒక ప్రక్రియ ఉంది మంత్రశాస్త్రంలో. అంటే కొన్ని మంత్రాలు ఇచ్చేటప్పుట దాన్ని అనేక విధాల శోధన చేయాలి. పుచ్చుకునేవాడిని శోధించాలి, ఆ మంత్రాన్ని కూడా రకరకాల సంస్కారములతో ప్రవేశింపజేయాలి. ఇది గురువు చూపిస్తాడు. మంత్రం అంటే శబ్దం ఇవ్వడం కాదు, సంస్కారం చూసి ఇవ్వడం. తెలుసుకోవాలి, పుచ్చుకోవాలని కుతూహలం అందరికీ ఉంటుంది, కానీ అందుకున్న అర్హత కొందరికే ఉంటుంది. సరైన గురువైతే అన్ని రకాలు పరిశోధిస్తాడు. ఆయనకేం దొరికిందో మనకు తెలియదు. డాక్టర్ గారు ఏం డయాగ్నోస్ చేస్తారు ఆ టర్మ్స్ ఆయనకు ఎలా తెలుస్తాయో గురువు గారికి అలాగే తెలుస్తాయి. అయితే కొన్ని మంత్రములకు మాత్రం సిద్ధారి శోధనం అని చేసి ఇవ్వాలట. ఎందుకంటే అవి భౌతిక ప్రయోజనం ఎక్కువ కలిగినటువంటి మంత్రములకి సిద్ధారి శోధనం అని చేసి ఉపదేశిస్తారు. అలాంటి సిద్ధారి శోధనం అవసరం లేని విద్యలు ఏమిటంటే శ్రీ విద్య. అందుకే దీని పేరు సిద్ధ విద్య అన్నారు ఇక్కడ. ఆ శోధనం ఏం చేయకుండా ఇవ్వచ్చట. ఎందుకంటే మోక్షకారిణి అయిన విద్యలకి ఇటువంటి మినహాయింపులు ఉంటాయి అని శాస్త్రం చెప్తున్నది. అందుకే బ్రహ్మ విద్య అయినటువంటి ఈ శ్రీ విద్యకి మాత్రమే సిద్ధ విద్య అనే పేరు సిద్ధిస్తున్నది. అందుకే మహావిద్య, సిద్ధ విద్య ఈ రెండు పేర్లకు అర్థం బ్రహ్మ విద్య అని. అందుకే సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధ మాత. ఇప్పుడు సిద్ధులకు నియామకురాలమ్మ. అందుకు ఆ తల్లే ఎవడికి సిద్ధి ఇవ్వాలని ఆలోచించి వాడిని ఎంచుకుంటుందిట. ఎంచుకుంటేనే సరైన గురువు వచ్చి విద్యిస్తాడు. అది తెలుసుకోవాలి. గురువుగారు ఎంచుకోరు, అమ్మవారు ఎంచుకుంటారు. గురువు దొరికాడు అంటే భగవంతుడికి మనపై దయ పుట్టిందని అర్థం. ఆయనకు దయ పుట్టి గురువుని పంపిస్తాడు. దైవం మానుష రూపేనా అంటే అర్థం ఇదండి. ఆ విధంగా వచ్చినటువంటి గురువు సంస్కరిస్తాడు. అందుకు సిద్ధులకు నియామకురాలైన తల్లి సిద్ధ విద్యా రూపంగా వచ్చింది. వచ్చిన తర్వాత వాడు సాధన చేస్తాడు. ఆ సాధన చేసిన సిద్ధులకి ఆవిడే తల్లి అయి అనుగ్రహిస్తోంది. అందుకు సిద్ధమాత అది చూపిస్తున్నాడు ఇక్కడ. సిద్ధ విద్యను ఉపాసించేటప్పుడు అతడు ఆ సిద్ధ విద్యాది దేవతకి శిశువు అయిపోతాడు, అంతే కదండి. అమ్మవారు ఉపాసకుడు అమ్మకి బిడ్డ అయిపోడా? అందుకే బాలభావానుసారేణ మమేదం హి విచేష్టితం మాతృవాత్సల్య సదృశం త్వయాదేవి విధీయతాం అంటాడు. మొత్తం అమ్మవారి పూజ చేసిన తర్వాత ఉపాసకుడు అంటే ఏదో చిన్నపిల్లల్లా చేశానమ్మా నేను ఈ పూజ చేయడం అంట, నేను పిల్లాళ్ళ చేశాను, నువ్వు తల్లిలా అనుగ్రహించున్నాడు. ఎంత చమత్కారంగా చెప్పాడు చూడండి. ఇక్కడ పిల్లాళ్ళ చేస్తే తల్లిగా అనుగ్రహిస్తుంది ఎవరండి? పిల్లాడు చూడండి, రకరకాల లక్క పిడతలు అవన్నీ పెట్టి ఆడుతూ అమ్మ వండుతున్నానమ్మా అంటాడు. సరే వండునాయనా అంటుంది. చూడు మంచి కూర వండేది తీసుకోవాలని ఉట్టిట్టు కూర చేతిలో వేస్తాడు. ఏమి ఉండదు, రుచిగా ఉందంటే అబ్బా చాలా బాగుంది అని అన్న అంటుంది. నిజంగా బాగుందా? ఆ పిల్లాడు మెప్పుకి మన చేష్టలు అంతే. అమ్మ ముందు మనం పిల్లలమే. ఆ అజ్ఞాన దశను ఒప్పుకోవాలి. కానీ మన అజ్ఞానంతో చేస్తూ ఉంటే ఆ తల్లికి ప్రేమ పుట్టి అనుగ్రహిస్తుంది. అందుకే సిద్ధ విద్యలను ఉపాసించే వారికి ఎవరయ్యా దిక్కు అంటే నేను తల్లిలా దిక్కుగా ఉంటానని చెప్తోంది ఆ తల్లి. అందుకే సిద్ధమాత అని చూపించారు. సిద్ధులకు తల్లి, సిద్ధులకు నియామకురాలు, సిద్ధులకు తల్లి. ఈ మాటలో మరొక విశేషం చూడొచ్చు. నియామకురాలంటే ఏ సిద్ధి ఎవడికివ్వాలన్నా ఆవిడ అధీనంలో ఉన్నాయి, అది నియామకురాలు. మాత అంటే కారణమైనది అని అర్థం. సిద్ధులు ఆవిడ నుంచి పుడతాయి, ఆవిడ నుంచి వస్తాయి. అందుకు ఆవిడ సిద్ధులకు తల్లి, ఇది ఒక అర్థం. అయితే ఈ సిద్ధి వల్ల మనకు వచ్చేటువంటిది ఒక శాశ్వతమైనటువంటి స్థితి, ఆనందం. ఆ శాశ్వతమైనటువంటి ధర్మము, ఆ కీర్తి, యశస్సు, ఆ యశస్సు ఆ సిద్ధి యొక్క లక్షణము. అందుకే చెప్తే చివరికి యశస్విని అని వాడు చూపించారు. మొత్తం ఈ ఏడు నామాలు మనం పరిశీలించుకుంటే వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థ వివర్జిత, సిద్ధేశ్వరి సిద్ధ విద్య, సిద్ధమాత యశస్విని. ఇక్కడ సిద్ధ శబ్దానికి మరొక రకమైన శాస్త్రీయమైన అర్థం చూడాలి. సాధ్యము సిద్ధము అని రెండు విషయములు ఉన్నాయి ఇక్కడ. సాధన, సాధ్యము, సిద్ధము, ఈ మూడు విషయములు చూద్దాం. సాధన, సాధ్యము, సిద్ధము. సాధకుడు అని మరొక విషయం ఉంది. సాధకుడు అంటే సాధన చేసేవాడు. ఈ సాధనతో వాడేం చేస్తాడు? సాధ్యం చేసుకుంటాడు. అయితే అమ్మవారు సాధ్యమా సిద్ధమా? ఇది ఆలోచించవలసిన అద్భుతమైన విషయం అండి. సిద్ధము, సాధ్యము, ఇది గొప్ప ఆలోచించుకోవలసిన విషయం. ఇప్పుడు ఒక వస్తువు ఇక్కడ లేదు, దాన్ని మనం కష్టపడి తయారు చేసాం, దాన్ని సాధ్యము అంటాం. సిద్ధము అంటే నీ తయారీ లేదు, అది అక్కడుంది. ఉదాహరణకి మనం దీపం వెలిగించాం, దీపం వెలిగించడం సాధ్యం, అది నువ్వు వెలిగిస్తే కనిపించింది. సూర్యుడు సిద్ధం, తెలిసింది కదా రెండింటికి ఇప్పుడు అర్థమైంది, తెలిసిపోయింది మనకి ఇక్కడ. అలాగే కుండ సాధ్యం, మట్టి సిద్ధం కనుక తనంత తానుగా కలిగి ఉన్నటువంటిది అది సిద్ధ వస్తువు. అందుకే సిద్ధ వస్తువు ఏదయ్యా అంటే బ్రహ్మమే సిద్ధ వస్తువు, అది ఎవడు తయారు చేయడు. మోక్షము సిద్ధ వస్తువు, సాధ్య వస్తువు కాదు. ఇది శాస్త్రం చెప్తోంది. మోక్షం ఎవడు తయారు చేయలేడు, మోక్షం ఎవడు పుట్టించలేడు. పుట్టిస్తే వస్తువు అయిపోతుంది. ఒకప్పుడు లేనిది ఇప్పుడు పుట్టిందంటే ఒకప్పుడు పోతుంది, అది తెలుసుకోవాల్సింది. లేనిది వచ్చిందంటే ఎప్పటికప్పుడు లేకుండా పోతుంది. ఇది సూత్రం. అది మరి మోక్షము సాధ్యమా సిద్ధమా? ఇది గొప్ప చర్చ చేసింది. ఇది వేదాంత చర్చ అండి, చిన్న విషయం కాదు. సిద్ధ వస్తువే కానీ సాధ్య వస్తువు కాదు. కనుక అమ్మవారు తయారీ కాదు. మీరు అమ్మవారి విగ్రహం తయారు చేయొచ్చు, కానీ అమ్మవారిని తయారు చేయగలమా మనం? అమ్మవారు ఉన్నావిడ, ఆవిడ వల్ల అన్నీ సాధ్యమవుతాయి. ఆవిడ దేనివల్ల సాధ్యం కాదు, ఆవిడ సిద్ధమై ఉంది అక్కడ. ఆవిడ సిద్ధంగా ఉంది. ఆ సిద్ధంగా ఉందన్నమాట కూడా ఎంత బాగుందండి. మనం తయారు చేయవలసిన అవసరం లేకుండానే సిద్ధంగా ఉంది, ఇదంతా బాగుంది. తయారు చేయవలసి వస్తేనే అనేక కష్టాలు, సరిగ్గా చేయగలమా లేదా అని. సిద్ధ వస్తువు ఉందనుకోండి, ఈ బాధ లేదు మనకి. మన సాధన చేస్తూ ఉంటే సిద్ధ వస్తువే కనుక నీలో ఏవైనా లోపాలుంటే ఆ తల్లే అనుగ్రహించి దగ్గరికి తీసుకుంటుంది. సాధ్య వస్తువు కాదు, సిద్ధ వస్తువు. అందుకే సిద్ధము అనగా బ్రహ్మ విద్యయే, పరబ్రహ్మము అని అర్థం. అందుకే సిద్ధ విద్య, సిద్ధేశ్వరి, సిద్ధమాత అంటే పరబ్రహ్మయే ఈశ్వరిగా, మాతగా, విద్యగా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అది తెలుసుకోవాల్సింది. ఆ పరబ్రహ్మ స్వరూపమే ఈశ్వరి, విద్య, మాత అని మూడు పేర్లతో చెప్పబడుతున్నది. అంత బలీయమైన గొప్ప నామాలు ఇవి. ఇప్పుడు వజ్రేశ్వరి నుంచి యశస్విని వరకు మనం చెప్పుకుంటూ ఉంటే క్రమంగా ఏడు చక్రాలకి నియామక శక్తులు వీరు. ఇప్పుడు మనం మణిపూరం వరకు వయోవస్థ వివర్జిత చెప్పుకున్నాం. స్వాధిష్టాన చక్రంలో సిద్ధేశ్వరి అని చెప్పబడుతుంది. ఇక సిద్ధ విద్య అయినటువంటి తల్లి సరిగ్గా మూలాధార చక్రానికి అధిష్టాన దేవత. యశస్విని అనేటువంటి తల్లి చెప్పబడుతుంది. తర్వాత సిద్ధమాత ఆజ్ఞాచక్రానికి, యశస్వినిది సహస్రార చక్రానికి ఇక్కడ అధిష్టాన శక్తులుగా చెప్పబడుతున్నాయి. అందుకే ఏడు కూడా ఏడు విశుద్ధి చక్రం నుంచి ఆజ్ఞాచక్రం వరకు వరుస తీసుకున్నారు. ఇప్పుడు తర్వాత వచ్చేవి అదే వరుసలో వెళ్ళబోతున్నాయి. ఈ గుత్తులు జాగ్రత్తగా పట్టుకుంటూ వెళ్ళాలి మనం. 476వ నామం నుంచి 485 వరకు 10 నామాలు కలిపి ఒక గుత్తి. ఇదంతా కలిపి ఒకే విద్య, ఒకదానికోటి సంబంధం ఉంటుంది. ఇక్కడి నుంచి మనందరం భావనాత్మకంగా వినవచ్చు. ఇక్కడ వింటే సప్తధాతువుల యొక్క అనుగ్రహం ఇక్కడే మనకు లభించవచ్చు. అందుకు విశుద్ధి చక్ర నిలయ, దీన్ని కొందరు విశుద్ధ చక్ర నిలయ అని చదువుతారు. ఎలా చదివినా దోషం లేదు. కనుకని విశుద్ధి చక్రము. ఇది ఎలా ఉంటుంది అంటే కంఠస్థానం దగ్గర ఉన్న చక్రానికి విశుద్ధి చక్రమని పేరుది. ఇవన్నీ సిద్ధములే, కనుక కాసంత సాధన చేస్తే తప్పకుండా వస్తాయి. అదే మీకు మంచి లడ్డూని ధ్యానం చేయండి అంటే కష్టం, అది సాధ్య వస్తువు, సిద్ధ వస్తువు కాదు. అదే పరమాత్మని ధ్యానం చేయండి అంటే మంచిదే, ఎందువల్ల అది సాధ్య వస్తువు కాదు, సిద్ధ వస్తువు. అందుకే భగవంతుడిని ధ్యానించడం అనేటువంటిది సత్యము, వస్తువుల్ని ధ్యానించడం అనేది మిథ్య. ఎందువల్ల అంటే అది తయారు చేసుకోవాల్సిన వస్తువు, ఇది తయారై ఉన్న శక్తి, ఇది తెలుసుకోవలసినది. అందుకే కాసింత భావన పడితే అలా సిద్ధి వస్తుంది. కనుక ఇక్కడ విశుద్ధి చక్రం అంటే కొత్తగా అక్కడ మీరే దళాలని తయారు చేసుకోక్కర్లు, అక్కడ ఉన్నాయి. ఉన్నదాన్ని భావన చేయడమే మనం చేయవలసింది. ఎలా ఉన్నాయి? సూక్ష్మ ప్రపంచంలో ఉన్నాయి, స్థూలం కాదు. ఇక్కడ స్థూలానికైతే ధ్యానం అక్కర్లేదు, దర్శనం చాలు. సూక్ష్మానికే ధ్యానం కావాలి. సూక్ష్మ సత్యానికి ధ్యానం కావాలి, అసత్యానికి ఊహ కావాలి. చూడండి, దేనికే అసత్యం ఊహించుకోవాలి, సత్యాన్ని ధ్యానించుకోవాలి. ఊహాధ్యానం నిజానికి ఒకటే, భగవంతుడి రూపాన్ని ధ్యానించండి అని అంటారు. అదే మనకేదైనా ఒక ఊరునో దేన్నో మనం ఊహిస్తాం, కానీ ధ్యానిస్తాం అనడానికి కుదరదు అక్కడ. ఎందుకు? అది భౌతిక వస్తువు. భౌతిక వస్తువుని ఊహ అనాలి, భగవద్ వస్తువుని ధ్యానం అనాలి. ఇది తెలుసుకోవాలి. దేనికేదో ఇది తెలియక అది కూడా ఊహ కదండి అంటాడు ఒకడు. అది ఊహ కాదు, అది ఉన్న వస్తువు. అది అందుకే ఉన్న నిన్నే నేను ఊహించుకొనుచుంటి కన్నార కనలేక కలరూ పెరుంగక. కనుక భగవద్ధ్యానం ఎందుకయ్యా సత్యమవుతున్నది అంటే ఉన్న వస్తువే కనుక, ఉన్న వస్తువు సిద్ధ వస్తువు. అది తెలుసుకోవాల్సింది. అందుకే ఇప్పుడు మనం చేస్తున్నది ఉన్న ధ్యానమే. కాసింత పెట్టినా చాలు, కొంతసేపు కునికినా అప్పుడప్పుడు తలెత్తుతున్నా సిద్ధిస్తూ ఉంటుంది. సరే, ముందుగా విశుద్ధి చక్రనిలయా. ఏ పేర్లు ఎందుకు పెట్టాడో చాలా విశేషం అండి. అక్కడికి జీవుడు చేరుకోగలిగితే వాడు జీవతత్వం అంతా శోధింపబడుతుందట. అందుకు విశుద్ధ చక్రనిలయ అని చెప్పబడుతుంది. ఇది ఎలా ఉంటుందంటే సర్వశ్వేతానతి యుత. అక్కడ కమలం తెల్లని రంగుతో ఉంటుంది. మొత్తం 16 దళాలు ఉంటాయి. ఈ 16 దళాలు, ఆ 16 దళాల కమలం లోపల దేవత ఎవరు, ఆవిడ చుట్టూ ఉన్న పరివార దేవతలు ఎవరు, ఆ దేవత యొక్క స్వరూపం ఏమిటి, ఆ దేవత ధరించిన ఆయుధాలు ఏమిటి, ఆ దేవతకి నివేదించవలసిన వస్తువు ఏమిటి, అవన్నీ ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఇవి సాధన చేసుకోవచ్చు. ముందుగా ఈ నామాలు ముందు చదువుకుందాం. విశుద్ధి చక్రనిల యా రక్తవర్ణ త్రిలోచన ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి. ఇది ఒక గుత్తి. ఇది త్వక్స్థ. త్వక్ అంటే చర్మము, చర్మమునందు ఉన్నది అని అర్థం. అంటే సప్తధాతువుల్లో చర్మధాతువు ఏదైతే ఉన్నదో ఆ ధాతు నిర్మాణ శక్తి ఇవిడ. ఈ చర్మం మనం తయారు చేసుకోగలమండి. ఈ చర్మం గురించి చెప్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు సైన్స్ అంతా ఉన్నదాన్ని పరిశోధిస్తుందేదేమో కానీ తయారు చేయలేదు ఏది కూడా. అలా మనకున్నటువంటి చర్మ వ్యవస్థ అంతా తయారు చేసే లోపలి చైతన్యం, ఆత్మ చైతన్యమే కదా అంతా చేసుకుంటూ వెళుతుంది. ఇక్కడ ఆత్మ చైతన్యం ఏ చక్రంలో ఉండి ఏం పనిచేస్తుంది? కనుక మన యొక్క చర్మ వ్యవస్థ నియంత్రించేటువంటి శక్తి ఎక్కడ ఉన్నది? విశుద్ధి చక్రంలో. అందుకే విశుద్ధ, ఆ శుద్ధతత్వం ఆ చర్మానికి రావాలి. అందుకే లోపల పాడైన చర్మంలో దోషాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. అందుకే చర్మం బట్టి మన శరీర వ్యవస్థని చెప్పవచ్చు. ఇప్పుడు రక్తం పుష్టిగా ఉందో లేదో కూడా చర్మం బట్టి చెప్పచ్చు అనేకం. అందుకే చర్మ వ్యవస్థకి తల్లి ఇక్కడ చెప్పబడుతున్నది. ఆ తల్లి విశుద్ధి చక్రనిలయ అయినటువంటి తల్లి డాకినీశ్వరి అనేటువంటి అమ్మవారు. ఇక్కడ పేర్లు చెప్తున్నప్పుడే మనం నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ రూపం ఎలా ఉంటుందో మంత్రశాస్త్రాలు మరొక చోట వర్ణించాయి, చాలా విశేషంగా వర్ణించాయి. దాన్ని సారంగా తీసుకున్నారు వశిన్యాది వాగ్దేవతలు. ఒక్కొక్కటి ఒక్కొక్క చిన్న మాటలో విశుద్ధి చక్రనిలయంలో ధ్యానించుకోవచ్చు మనం. అయితే ఎలా ఉంటుందో ఏమిటో తర్వాత నామాల్లో వివరిస్తున్నారు. రక్తవర్ణ తర్వాత నామం ఇది. ఎర్రగా ఉంటుంది అమ్మవారు, కమలం తెల్లదే, అమ్మ రూపం ఎర్రగా ఉంటుంది. అందుకే రక్తవర్ణ. అయితే పాఠాంతరంలో ఆ రక్తవర్ణ అని ఉన్నది. భాస్కర్ రాయల వారు ఆ రక్తవర్ణ అని రాశారు, కానీ అందరూ రక్తవర్ణ అని ఉన్నాయి. ఆ రక్తవర్ణ అంటే తప్పేం లేదు, రక్తవర్ణ అంటే అంతకంటే తప్పు లేదు. ఆ అంటే మొత్తము అని అర్థం. ఆ రక్తవర్ణ అంటే మొత్తము, రక్తవర్ణమే. అయితే భాస్కర్ రాయల తపన ఏమిటి అంటే లలితా సహస్రనామంలో పునరుక్తి లేదు అని చెప్పాలనుకున్నారు ఆయన. అందుకే ఎక్కడైనా రెండు ఒకే శబ్దం రెండులా కనబడితే దాని మరొకలా సాధించారు ఆయన. తర్వాత కూడా మనం వెళుతూ ఉంటే స్వాహ స్వధా మతిర్మేధా శృతి స్మృతి అనుత్తమా దగ్గర మతిహి అనే నామం వస్తుంది. మతిహి అనే నామానికి పూర్వం పాఠాల్లో మాత్రం మతిహి అనే మాత్రమే ఉంది, కానీ మనకి శ్రద్ధ అక్కడ ముందు శాంతి పుష్టి దగ్గర మతి వచ్చింది. మళ్ళీ ఇక్కడ మతి వచ్చింది, పునరుక్త అవుతుంది అనే ఉద్దేశంతో భాస్కరాయల వారు అక్కడ సంధి విడదీసి అమతిహి అని చూపించారు. అందరూ అమతిహి అమతిహి అనే పూజ కూడా చేసేస్తున్నారు, రమత్యై నమః అని ఇక్కడ. కానీ నారాయణ భట్టు పాటల్లో మాత్రం స్వాహ స్వధా మతిర్మేధ, అక్కడ మతి అనే చెప్పాడు కానీ అమతి చెప్పలేదు ఆయన. అయితే ఏది తప్పు? తప్పుని ఎవరిని అనకూడదు, అక్కడ వచ్చింది బాధ. కానీ మతి అన్నంత మాత్రం తప్పేం లేదు, ఎందుకంటే స్తోత్రాల్లో పునరుక్తి దోషం కాదు, కావ్యాదుల్లో వేరు, శాస్త్రంలో కూడా పునరుక్తి దోషం కాదు. కావ్యానికే నియమం ఇది, ఇది శాస్త్రం. ఇది శాస్త్రంలో ఒక శబ్దం రెండు మార్లు వచ్చిందంటే ఒక్కొక్కప్పుడు అర్థభేదం వస్తూ ఉంటుంది. తర్వాత సందర్భం, ఒకే అర్థంతో చెప్పినా ఆ సందర్భంలోకి ఈ సందర్భంలోకి మళ్ళీ అన్వయంలో మళ్ళీ భేదం ఉంటుంది తప్ప దాన్ని పునరుక్తి అనరాదు. ఆ మాటకు వస్తే విష్ణు శాస్త్రంలో ఎన్ని పునరుక్తులు, వసుప్రదానామం ప్రక్క ప్రక్కనే వస్తుంది. అప్పుడు 1000 నియమాలు ఎలా అవుతాయి? పునరుక్తులను తీసేసేసి 1000 నియమాలు ఉండవు. అందుకు మనం మేధావులమై కూర్చుని పునరుక్తులను తీసిన విష్ణు శాస్త్ర నామ సారం తీశానండి అంటాడు. ఈ మధ్యతో కూడా ఎక్కువైపోయాయి అన్ని సారాలు మనుషులకు కావాలి, ఎందుకంటే మేడీజీ మేడీజీ పద్ధతులు వ్యాపారంలో ఉంటాయి కానీ ఆధ్యాత్మికతలో ఉంటావు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కష్టపడాల్సిందే. చక్కని రాజమార్గం ఉండగా సందుల దూరనేలని మనస అన్నాడు త్యాగరాజస్వామి వారు. బైపాసులు లేవండి, జాగ్రత్తగా వెళ్ళవలసింది మార్గములు ఇక్కడ. అందుకే మేడీజీలు తుమ్రీలు ఇవన్నీ కూడా శిష్యులను పోగు చేసుకోవడానికి అవస్థపడే వాళ్ళు చేసే పద్ధతులు, కానీ శాస్త్రం మాత్రం నిక్కచ్చగానే చెప్తుంది జాగ్రత్తగా వెళ్ళవలసిందే. అందుకే ఇక్కడ మనం ఎవరం కూడా ఎడిట్ చేసేసి చెప్పడానికి హక్కు లేదు. అందుకు నారాయణ భట్టు మొదలైన వాళ్ళు కూడా సిద్ధపురుషులు, సామాన్యులు కారు. అందుకు మతిహి అనేది అక్కడ మతిహి అనే చెప్పుకోవచ్చు, అలా ఇక్కడ రక్తవర్ణ అనుకున్నా తప్పేం లేదు. అందుకు విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ ఎలా నామాలు ఇస్తున్నారో చూడండి. విశుద్ధి చక్ర నిలయ అంటే విశుద్ధి చక్రములో ఉన్నది, ఇది అర్థం. ఎవరున్నారు? దాకినేశ్వరి. ఆవిడెవరు? ఇవి ఎవరి నామాలు? మర్చిపోకూడదు, అది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా ఎవరినామాలు అనేది. అందుకు లలిత అది కనుక లలితాదేవి ఆ రూపంతో ఉంది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క తల్లి అంటే ఆ తల్లే ఇక్కడ ఈ పేరుతో వ్యవహరింపబడుతున్నది అని తెలుసుకోవాలి. అందుకు రక్తవర్ణ ఎర్రగా ఉంటుందిట. ఇక్కడ మరొక్కడ తెలుసుకోవాలి ఏంటంటే, మొత్తం ఏడుగురు దేవతలను చెప్తారు ఇక్కడ. విశుద్ధి చక్రం నుంచి మూలాధారం వరకు ఐదు చక్రాలు అవుతాయి. తర్వాత ఆజ్ఞాచక్రం, ఆరవ చక్రం, ఏడవ చక్రం, ఏడవ స్థితి సహస్రారం. మొత్తం ఏడు భూమికలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి మనకి. అయితే ఏడు చెప్పడంలో విశుద్ధితో ఎందుకు మొదలుపెట్టారు? అయితే మనకి ప్రారంభం సహస్రాల నుంచేనా చేయండి క్రిందకు వచ్చే పద్ధతి, లేదా పైకి వెళ్ళేటటువంటి పద్ధతిలో మూలాధారం నుంచేనా వెళుతూ ఉండాలి. అంతేగాని ఇలా వెళ్ళడం ఏంటండి అనౌచిత్యమా కాదుట? ఇందులో ఏం ఔచిత్యం ఉందో చూద్దాం. విశుద్ధి చక్రం ఏ భూతతత్వానికి ప్రతీక? ఆకాశతత్వం. అంతే కదా, ఆకాశతత్వము విశుద్ధంలో ఉన్నది. అలా కిందకి ఆకాశాద్వాయు, వాయుతత్వం అనాహతలు ఉంది. వాయోరగ్ని, అగ్నితత్వం మణిపూరు. తర్వాత జలతత్వం స్వాధిష్టానం, భూతత్వం మూలాధారం. ఈ పంచభూతములతో తన్మయమై తిరిగే మనస్తత్వం ఒకటి ఉంది, మనస్సు అంతఃకరణ తత్వం. అది దాని స్థానం ఏది? ఆజ్ఞాచక్ర స్థానం. సరిగ్గా అంతఃకరణం. మన బతుకంతా ఆరేనండి, మరొకటి లేదు. పంచభూతములు అంతఃకరణం అది. ఈ అంతఃకరణానికి జ్ఞానస్థానం అంటాం. పంచభూతాలు శరీర నిర్మాణాన్ని పరి ఇంద్రియములు. అందుకే పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, ఇన్ని కబుర్లు చెప్పిన అన్ని సబ్జెక్టులు ఆరే. ఇప్పుడు మన శరీరంలో కూడా పృథ్వీ వ్యవస్థ ఉంది, మట్టి వ్యవస్థ ఉంది, నీటి వ్యవస్థ ఉంది. మరి వ్యవస్థ ఉంటే మరి సప్లై ఆఫీసులు ఉండద్దు, కంట్రోలింగ్ ఆఫీసులు ఉంటాయి కదా. మన ఊరికి నీరు సప్లై చేస్తున్నారంటే మీకు వాటర్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రతిదానికి ఒక డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్నది. అలా మన శరీరంలో పృథ్వీ వ్యవస్థ అంతా కంట్రోల్ చేసే ఆఫీస్ మూలాధార స్థానం, ఇది తెలుసుకోవాల్సింది. జల వ్యవస్థను కంట్రోల్ చేస్తోంది స్వాధిష్టానం, అగ్ని వ్యవస్థని మణిపూరం, వాయు వ్యవస్థని అనాహతం, ఆకాశ వ్యవస్థ విశుద్ధం, మనస్సు యొక్క వ్యవస్థ ఆజ్ఞ. అందుకే అసలు సమస్య అంతా దాంతో గనక దుష్టంతా అక్కడ పెట్టి కాన్సన్ట్రేట్ చేసి సాధన చేయండి రా అంటూ ఉంటారు ఇక్కడ. కనుకనే ముందు హెడ్ ఆఫీస్ ఏదో తెలుసుకుంటే అక్కడ వాళ్ళని మంచి చేసుకుంటే డిపార్ట్మెంట్ అంతా చక్కగా పనిచేస్తూ ఉంటుంది మనకి ఇక్కడ. అదే యోగ సాధన అంటే మరేం కష్టమేం కాదండి, చాలా సులభం. అందులో ఇప్పుడు చెప్పే ప్రక్రియ చాలా సులభంగానే చేసుకోవచ్చు. సభల్లో ఎంతవరకు చెప్పుకోవచ్చు, పెద్ద ఉపదేశాదులు అవసరం లేకుండానే భావనతో ఎలా చేసుకోవచ్చు అనేదాన్ని ఇక్కడ తీసుకుంటున్నాం. అనేదాన్నే వశిన్యాది వాగ్దేవత చెప్పారు ఇక్కడ. ఇప్పుడు ఈ ప్రక్రియలు మరొక విశేషం ఉన్నది ఇక్కడ. ఒక శిశువు తల్లి గర్భంలో ప్రవేశించిన దగ్గర నుంచి ప్రథమ మాసం వరకు, సప్తమ మాసం వరకే ఒక పరిపూర్ణమైనటువంటి స్థితి. సప్తమ మాసం వచ్చేటప్పటికల్లా వాళ్ళ జీవ చైతన్యం ఉద్బుద్ధమవుతుంది. ఆ నేను అనే స్పృహ అప్పుడు వస్తుందండి సప్తమ మాసంలో. అక్కడ వరకే చెప్పుకోవాలట. ఆ తర్వాత రెండు మాసములు మిగిలిన అవయవములన్నీ పుష్టి చెందుట వచ్చుట ఇచ్చాది ప్రక్రియ. కానీ సప్తమాసములు ప్రధానం. ఈ సప్తమాస వ్యవస్థలో ఆ గర్భంలో పడిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఆ శరీరంలో ఏ ఏ మార్పులు చూడాలో ఆ కంట్రోల్ చేసేటప్పుడు చేసే చక్రములు కూడా విశుద్ధితోనే మొదలవుతాయి, అది తెలుసుకోవాల్సింది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకునేటప్పుడు సప్త ధాతువులు చూసుకోవాలి, సప్త చక్రములు చూసుకోవాలి. అలాగే శిశువు, గర్భస్థ శిశువు అయినటువంటి వాడు ఏడవ మాసం వరకు వచ్చేటప్పుడు ఏ ఏ దేవత యొక్క ప్రభావంతో వాణ్ణి ఏ ఏ అవయవాలు నిర్మాణం జరుగుతూ ఉంటే ఏ దశకు వెళ్తాడు కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ. అంటే ఇప్పుడు చెప్పబోయే దేవతలు గర్భస్థ శిశువుని రకరకాలుగా ఎదిగి సప్తమ మాసం వరకు వచ్చినట్టు చేసే దేవతలు వీళ్ళందరూ. అందుకే ఈ ధ్యానం కానీ తల్లి చేసుకున్నట్లయితే ఆ పిల్లవాడికి క్షేమం. ఇందులో చెప్పిన పదార్థములు తాను ఆరగించితే అది సూక్ష్మశక్తిగా మారి పిల్లవాడికి అవయం ఇవ్వడానికి పనికొస్తుంది. కనుక ఇప్పుడు గర్భస్థ శిశువు పనికొచ్చే దేవతలు కర వీరు అంటే మనకు పనికిరారా? మనము ఒకప్పుడు గర్భస్థమే వచ్చిన వాళ్ళమే. అప్పుడు ఏవైనా లోపాలు ఉంటే ఈ శరీరం వచ్చిన తర్వాత చేసుకున్నా సవరించగలవి శక్తులు, ఇది తెలుసుకోవాల్సిందే. అందుకే ఇక్కడ చెప్పే పదార్థాలు తయారీ ఇవన్నీ కూడా ఒక విధంగా ఇవాళ వంట కార్యక్రమాలు కూడా ఉన్నాయి. వంట కార్యక్రమం అంటే వంటలు ఎలా వండాలి కూడా చెప్పబడుతున్నాయి, శాస్త్రం చెప్పింది. ఊరికిన పాయసాన్నం అనగానే పాయసాన్నం అంటే ఎలా చేయాలో కూడా వర్ణించిందండి శాస్త్రం. అంత అద్భుతమైనటువంటి నామ విశేషములు ఇక్కడ చెప్పుకోబోతున్నాం. అందుకే విశుద్ధి చక్రంలో ఉన్న తల్లి ఎలా ఉంది, రక్తవర్ణ. ఈ స్థితి ఎలా అంటే మాతృగర్భంలో ప్రథమంలో ఏర్పడేటటువంటి శుక్లశోణిత సమ్మేళనమైన మిశ్ర బిందు రూపముట జీవుడిది, ఆ దశకి నియామకురాలి విడ. అది ఇక్కడ చూపిస్తున్నాం. ఒక్కొక్కప్పుడు ఈ దశ పోల్చడం కూడా కష్టం, కానీ ఇవి అనుగ్రహంతోనే అది జరుగుతూ ఉంటుంది. అందుకు ఇక్కడ మనం అనుబంధం పెట్టుకోవాల్సిన వజ్రేశ్వరీదేవి. అందుకు త్రిలోచన, ఈ తల్లి రక్తవర్ణ అయిన తల్లి యొక్క రంగు ఎరుపు రంగు అయితే మూడు కళ్ళ తల్లి ఈవిడ. ఇప్పుడు ఆ రూపవర్ణన చేస్తున్నారు. విశుద్ధి చక్రంలో డాకినీశ్వరుని ఎలా ధ్యానించాలో చూడండి. ఎర్రని రంగుతో ఉంది, మూడు కళ్ళతో ఉన్నది, ఖట్వాంగాది ప్రహరణ, ఖట్వాంగము మొదలైనటువంటి ఆయుధములు, ఖట్వంగ ఆది. ఇక్కడ ఆది అని చెప్పేశారు, ఇప్పుడు మిగిలిన ఏంటో తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే దీనికి సంబంధించిన శాస్త్రంలోకి వెళ్ళాలి. ఆ శాస్త్రంలో వర్ణించారు అమ్మవారు ఏవేవి పట్టుకుంటారో డాకినీశ్వరి. ఇది మన ధ్యానంలో తెచ్చుకోవచ్చు. ఖట్వాంగము, ఖడ్గము, త్రిశూలము, చర్మము. చర్మము అంటే మన డాలు అనుకోవచ్చు. ఈ నాలుగింటిని ధరించి ఉంటుంది, నాలుగు చేతుల తల్లి. ఖట్వాంగము, ఖడ్గము, త్రిశూలము, చర్మము. ఖట్వాంగము అంటే ఎలా ఉంటుంది అంటే కొందరు మంచం కోడి అంటారు. మంచం కోడి కాదు ఇది. చూడ్డానికి మాత్రం కింద ఒక కర్ర ఉంటుంది, పైన కపాలం ఉంటుందండి, అది ఖట్వాంగం. ఇది గట్టిగా ఆలోచిస్తే మన వెన్నుముక, పైన కపాలం, దానికి ప్రతీకే ఇది. అందుకే చేతిలో ఖట్వాంగం అని, ఎప్పుడైనా ఖట్వాంగ ఆయుధం అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే. పైన కపాలము, క్రింద కర్ర ఉన్నటువంటి ఆయుధం అది. అందుకే ఖట్వాంగ, ఖడ్గ, త్రిశూల, చర్మములు పట్టుకుంటుంది. ఈ తల్లి ఒకే ముఖంతో ఉంటుంది, వదనైక సమన్విత, ఒక్క వదనంతో ప్రకాశిస్తుంటుంది. ఇప్పుడు ఈ తల్లికి నివేదన ఏం చేయాలంటే పాయసాన్న ప్రియ. దేవత స్వరూపము నివేదన అన్నీ చెప్పాడు. అయితే ఇవి చదివితే సరిపోతుందా అంటే ఒక్కొక్క విధంగా దేవతల భావనామాత్ర సంతుష్టులు. అందుకే పాయసాన్న ప్రియ, అమ్మవారిని తలంచుకోగానే పాయసాన్నం పెడుతున్నట్టు భావన చేస్తే సరిపోతుంది. అయితే ఎప్పుడు అదే చేస్తే సరిపోదు. పాయసాన్నం పెట్టగలిగితే, డాకినీశ్వరి నామం తలచుకుని లలితాదేవికి పాయసాన్నం పెట్టగలిగితే ఆ పాయసాన్నం ఔషధం అవుతుందండి, ఇది తెలుసుకోవాలి. అందుకే అమ్మవారికి నివేదనలు చాలా విశేషం. కొందరు అంటారు దేవుళ్ళకి నివేదనలే అని, నివేదనలు చేసి తీరాలండి. ఇంట్లో ఒక దేవత అంటూ పెట్టేక నివేదన అంటూ జరగాలి, తెలుసుకోవాలి. మనిషిని ఇంటికి పిలిచాక భోజనం పెట్టకుండా ఊరుకుంటారా? మహాత్ముడు అండి, సిద్ధపురుషుడు, ఆ ఇంటికి వచ్చాడు యతీశ్వరుడు, చాలా సంతోషం, భోజనం పెట్టమానేస్తామా? ఆయన ఏంటంటే ఆకలి లేకుండా ఉండగలరు. అలా మాట్లాడకూడదు, మనం చేయవలసింది చేయాల్సిందే. పైగా దేవతలకు కూడా అన్నము, అన్నం చాలా గొప్ప విషయం అండి. దాని గురించి చెప్పడం పెద్ద సైన్స్. వినేవాళ్ళకి ఓపిక, చెప్పేవాడికి తీరిక ఉండాలి. కానీ అన్నం అంటే ఏమిటి, అన్నం తినడం ఎలా అనే సైన్స్ వేదం ఆధారం చేసుకుని చెప్పుకోవాలంటే కొన్ని రోజులు చెప్పుకోవచ్చు. అసలు మెయిన్ సబ్జెక్ట్ అదే. ఉపన్యాసం లేకుండా ఉండొచ్చు, కానీ అన్నం లేకుండా ఉండలేంగా. అందుకే చాలా మెయిన్ సబ్జెక్టు. అన్నాన్ని నివేదన చేసేటప్పుడు దానికి శక్తి వస్తుంది. మామూలుగా వండుకు తింటే వేరే విషయం, నివేదన చేసేప్పుడు. సూర్య నమస్కారాలు ఉన్నాయి, చేస్తే ఆరోగ్యం చాలా మంచిది అని తలుపులు వేసుకుని చేస్తే ఏం ప్రయోజనం అండి? ఎక్సర్సైజ్ లాగా సూర్యకిరణాలు పడి, పేరే సూర్య నమస్కారం, ఆ కిరణాలు పడినప్పుడు ఉండే శక్తి వేరు. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్పినా చాలా విశేషం ఉంటుంది. అయితే దేవతలు ఎప్పుడూ కూడా దర్శన మాత్ర సంతుష్టులు, తెలుసుకోవాలి. మానవుడు తింటే సంతోషిస్తాడట, దేవత దర్శిస్తే సంతోషిస్తుందట. అనే దేవతకి పదార్థం నివేదించుతాం, నివేదన. ఆ నివేదనతో దేవత సంతోషిస్తుంది. ఒకసారి మంత్రంతో ఆవాహన చేయగానే దేవతాశక్తి వచ్చి తీరుతుంది. ఇది మన నమ్మకం కాదు, తెలుసుకోండి. చాలామంది అంటూ ఉంటారు విగ్రహారాధన మన నమ్మకం అని. పిచ్చి, విగ్రహారాధన మన నమ్మకం కాదు, ఇట్ సైన్స్ అది. ఆ విగ్రహ కల్పనలో ఒక శాస్త్రం ఉంది, దాన్ని పూజించేటప్పుడు మంత్రంతో ఆవాహన చేస్తాం. మంత్రంలో దేవతా చైతన్యం ఉంటుంది కనుక మంత్రం అని ఒక పువ్వో దళమో పెట్టగానే దేవతాశక్తి వచ్చి కూర్చుంటుంది, ఇది తెలుసుకోవాలి. అప్పుడు ఆ దేవతకి చేయవలసిన ఉపచారములన్నీ చేయాలి. ఆ చేసేటప్పుడు నివేదన, నివేదించుతాం. అప్పుడు దేవత దృష్టి చేసి పెడుతుందిట. దేవతా దృష్టి పడగానే అన్నం పవిత్రమైపోతుందండి. అందుకే ఆ దేవతకి నివేదించేటప్పుడు చాలా శుచిగా జాగ్రత్తగా నివేదించాలి. ఆ నివేదించి వెంటనే ఆ నివేదనకి పూజాస్థలానికి దూరం ఎక్కువ ఉండకూడదు, ఇవి తెలుసుకోవాలి. కొంతమంది మా ఇంట్లో వండి తీసుకొస్తా నైవేద్యం పెడతారా అని అంటాం. కావాలంటే ఎక్కువ దక్షిణిస్తామండి, ఇది ఒక పాప మాట, మహాదోషం అది. అలాంటివి చేయరాదు, ఇవి తెలుసుకోవాలి. ఎందుకంటే మన పిచ్చి నమ్మకాలు కాదు ఇక్కడ. అలాగే దేవతకి ఏ పదార్థం పెట్టాలో నియమం అది. ఒక్కొక్క కొంత హాస్యం చేశాడు, దేవతల మీద హాస్యాలా? ఎప్పుడు దేవతలకు ఇవే నైవేద్యాల, వెరైటీగా పిజ్జా బర్గర్లు పెడితే సరిపోదా అందండి ఒక ఆవిడ. ఎంత పాపపు రోజులు వచ్చాయో చూడండి. ఇక్కడ మళ్ళాంటి టేస్ట్లు కావు వాళ్ళవి. వాళ్ళ బుద్ధి ఏమిటో మనం ఆలోచించగలమా? దేవతల తత్వం ఏమిటి? అది మన తత్వానికి పశువుల తత్వానికి తేడా లేదు, అలాగే మన తత్వానికి దేవతాతత్వాలకు కూడా చాలా తేడా ఉంటుంది. వాళ్ళ తత్వములు వేళ్ళు. శాస్త్రంలో ఏది వాళ్ళకి నివేదన చేయాలని చెప్పారు అదే చేయాలి. ఒక దేవతకి నివేదించిన పదార్థం ఇంకో దేవతకి కూడదు. పైగా కూడనివి కూడా ఉంటాయి. గణపతి విష్ణుస్వరూపమైనా అని తులసి వేయకూడదు. ఆదిత్యుడు శివస్వరూపమైనా మారేడు దేవి వేయకూడదు. ఆ రూపంలో ఉన్నప్పుడు అవి నియమాలు. ఎందుకు ఆ నియమాలు అంటే నీకు దేవతాతత్వం ఎలా తెలుస్తుంది? ఏ శరీరానికి ఏది పడుతుంది అనేది ఆ శరీర తత్వం యొక్క లక్షణం. అది ఎవరికి ఎలా తెలుస్తుంది? ఇవన్నీ కూడా శాస్త్రం చెప్తుంది, నమ్మి చేయడమే. దేవతలను మనం డిటెక్ట్ చేయగలమా, స్కానింగ్ చేయగలమా చెప్పండి. ఇక్కడ వాళ్ళ తత్వాలు మన తర్కాలకు అందదు, ఇది తెలుసుకోవాల్సింది. కానీ దేవతాతత్వం శాస్త్ర ప్రమాణంతో చెప్పుకోవాల్సిందే తప్ప తర్కాలతోని భౌతిక శాస్త్రాలతో చెప్పరు, అది తెలుసుకోవాలి. మొత్తానికి తల్లికి పాయసాన్న ప్రియ. ఒక్కొక్కప్పుడు పారాయణ చేస్తున్నప్పుడు కూడా ఈ గుర్తు వచ్చేటప్పటికల్లా విశుద్ధి చక్రం దగ్గర అమ్మవారిని భావన చేసుకుని పాయసాన్నం పెట్టినట్టు భావన చేసుకుంటూ శాస్త్రనామం చేయవచ్చండి. తప్పకుండా ఫలితం ఉంటుంది దానికి, అది తెలుసుకోవాల్సింది. అందుకే పాయసాన్న ప్రియ త్వక్స్థ. త్వక్స్థ అంటే చర్మమునందు అధిష్ఠించినది, అనగా చర్మధాతువుని నియంత్రిస్తున్న తల్లి. ఈ తల్లి శక్తి ఏమిటంటే పశులోక భయంకరి. ఈవిడ యొక్క ప్రయోజనం కూడా చెప్తున్నారు, దేవతామూర్తి యొక్క ప్రయోజనం. ఆ తల్లిని ధ్యానిస్తే ఏం చేస్తుందంటే పశులోక భయంకర ఆవిడ, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ మన పశుపతి తత్వం అంతా తెలుసుకోవాల్సిందే. పశువు అంటే అజ్ఞానము. అజ్ఞానం కలిగిన వాళ్ళ పట్ల భయంకరిట ఆవిడ. అంటే అర్థం అజ్ఞానాన్ని తొలగించుతుంది, పశుత్వాన్ని తొలగించే తల్లి. అందుకు పశులోక భయంకరి. ఈవిడ చుట్టూ 16 మంది దేవతలు ఉంటారండి. ఆ 16 మంది దేవతల పేర్లు ఏమిటి అంటే అమృతాది మహాశక్తి సంవృత. అమృత మొదలైనటువంటి దేవతలు. అమృత ఆది అన్నాడు. ఆది అన్నాడంటే మిగిలిన 15 మనం తెలుసుకోవాల్సిందే. కనుక ఇప్పుడు కాస్త కాస్త నిద్రావస్థలో ఉన్నవారు కూడా మరి మొదటి లైన్లో ఉండి కూడా నిద్రపోతుంటే సిగ్గుపడాలి కూడా. వాళ్ళు కూడా జాగ్రత్తగా వింటూ బాగుపడతారు. అమృత ఆది మహాశక్తి సంవృత. ఇక్కడ 16 శక్తులు. రేపు పొద్దున్న మళ్ళీ చదివేటప్పుడు ఆ 16 శక్తులను స్ఫురణకైనా తెచ్చుకోవాలి. పేర్లు గుర్తులేకపోయినా 16 శక్తులు అనుకున్నా చాలండి. పేర్లు చెప్పడం జరుగుతోంది. ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాలి ఏమిటి ఆ శక్తులు. చూడండి ఎంత అందమైన భావం కనబడుతుందో. 16 శక్తుల పేర్లు అమృత మొదట ఆవిడ. ఇక్కడ నుంచి వరుసగా పేర్లు చదువుతాం, గుర్తుపెట్టుకోవాల్సినది. అమృత ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉషక్కేశి, ఊర్ధ్వ, రుద్ధిద, రూకార, లుకార, లూష, ఏకపద, ఐశ్వర్య, ఓంకారి, ఔషధి, అంబిక, అక్షర. మొత్తం 16. ఇందులో 16 మొదటి అక్షరాలు ఒక్కసారి చూడండి. అమృత అన్నప్పుడు మొదటి అక్షరం ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉషక్కేశి, ఊర్ధ్వ, అరుద్ధిద, అరుకార, అరు అరు. మర్చిపోయారా? ఇప్పుడు తెలుగులో తీసేయాలండి, వీళ్ళు ఇష్టం తీసేయడమే. అంత దుర్మార్గం చూడండి. భాష అంటే వ్యవహారానికి పనికొచ్చేది కాదు, ప్రాణశక్తికి సంబంధించిన సబ్జెక్టు. అందుకే ఒకప్పుడు అనుకున్న విను ఓపిక చెప్పే తీరుకుంటే అక్షరాభ్యాసం కూడా గురించి చెప్పచ్చు. బాధాకరమైన అంశం ఏంటంటే ఏదైనా అసలు మన ఋషులు ఏం చెప్పారో చెప్పబోతే చిరాకు విసుగు. పైగా దానికి తోడు మరొక మాట ఏంటంటే అంత తేలిగ్గా అర్థం కాదండి. కొంతమందికి తెలిసిన వాళ్ళకి ఆనందం, తెలియని వాళ్ళకి అంతే. ఏం మాట్లాడండి, తెలుసుకోవాలని ఎప్పుడు ఉండదా? మరి తెలుసుకోవాలని లేనప్పుడు, తెలియజేయాల్సిన అవసరం లేనప్పుడు ప్రవచనం ఎందుకు, ఉపన్యాసాలు ఎందుకు? ఉపన్యాసం ప్రవచనం యొక్క ప్రయోజనం ఏంటి? తెలుసుకోవడం తెలియజేయడమేగా, అది కావాల్సింది. క్లాసుల్లో తేడాలు ఉంటాయి. ఫస్ట్ స్టాండర్డ్లో చెప్పే చదువుకి 6th స్టాండర్డ్లో చదువుకు అలా ఉంటుంది. 6th స్టాండర్డ్లో చదువుకి 1st స్టాండర్డ్ కూర్చొని నాకు అర్థం కాలేదంటే దోషం వాడిది. అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి, లేదా లలిత శాస్త్రం చదవడం మానేసుకోవాలి. తెలిసి చెయ్యాలి ఏదైనా, తెలిసి తెలియకుండా చేస్తే తప్పే. కనుక చెయ్యొద్దని చెప్పడం కాదు, కానీ ఎప్పుడో ఆయువు అయిపోయే లోపల తెలుసుకోకపోతే ఎలాగండి? ఇలాగే ఘటాన్ని పోదామంటే మరొకటి జన్మలు ఎత్తాలి. తెలుసుకుంటే తొందరగా తెలుస్తాం. కనుక 16 మొదటి అక్షరాల దగ్గర రాస్తే ఏమొచ్చాయి? ఐ ఓ అమ్మ తప్పు కదా, నేను వదిలేసా. అరు అరు, అళు అళు ఉన్నాయి ఇక్కడ ప్రధానమైనటువంటివి. అందుకే ఇక్కడ మొత్తం 16 వస్తాయి ఇవి అం అహ వరకు. వీటిని ప్రాణాక్షరములని స్వరములు అని అంటారు. ఈ 16 అక్షరాలు 16 దళాల్లో ఉంటాయి. ఈ 16 దళాల పద్మం ఎక్కడుంది? విశుద్ధి చక్రంలో ఉంది. అక్కడున్న 16 అక్షరాలు ఒట్టి అక్షరాలు కాదు, దేవతలు. ఇది తెలిస్తే అక్షరాలు అమ్మలు. ఇప్పుడు మాతృగా వన్న రూపుడే అర్థమైపోతుంది. అందుకే నోరు జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. దేవతలు వాళ్ళు అవి తేజోమయ స్వరూపాలు. మొత్తం ఇలా మీరు లెక్క కడితే 50 అక్షరాలు వస్తాయి. 50 అక్షరాలు వచ్చే ఒక కథ ఉంది 50 అక్షరాలకు సంబంధించి. ఒకవేళ చెప్పడం మర్చిపోతే అడిగి మరీ చెప్పించుకోవచ్చు. చూద్దాం. మొత్తానికి 16 మంది స్వరశక్తులు ఉంటాయి. అంటే అర్థం ఏంటి, మీ ఆ అక్షరాలు మనం పలుకుతున్నప్పుడు ఈ చక్రం సహకరిస్తుందన్నమాట. ఇది తెలుసుకోవాల్సింది. ఆ రహస్య విజ్ఞానాన్ని గ్రహించారు. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ ఎవరిలో ఎవరి సబ్జెక్టులు? యోగులు సబ్జెక్టులా? మనందరి సబ్జెక్టు. తెలుసుకుంటే యోగి, తెలియకుండా బతికేస్తే అయితే భోగి, లేకపోతే రోగి. అంతే ఇక్కడ. అందుకు మన యోగులం కావాలి, భోగులం రోగులం కాకూడదు కదా. కనుక ఇక్కడున్న తల్లి డాకినీశ్వరి, చుట్టూ ఉన్నటువంటి 16 దేవతలు వీరు. ఇప్పుడు ఆ తల్లి పేరు చెప్తున్నాడు, డాకినీశ్వరి. ఇప్పుడు పేరండి, చివరికి పేరు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ముందు చోటు చెప్తున్నాడు, తర్వాత రూపం చెప్తున్నాడు, ఆ దేవతను ఎలా అనుగ్రహింపజేసుకోవాలో చెప్తున్నాడు, తర్వాత ఆ దేవత ప్రయోజనం ఏమిటో వివరిస్తున్నారు, దేవత చుట్టూ ఉన్న పరివార దేవతలు ఏమిటో చెప్తున్నారు. ఎంత సైంటిఫిక్గా నామాలు ఇచ్చారో ఇప్పుడు ఆలోచిద్దాం. అమృత ఆది మహాశక్తి సంవృత, అమృత మొదలైన 16 శక్తులతో కూడినటువంటి డాకినీశ్వరి. ఇప్పుడు పాయసాన్నం ఎలా చేయాలో చెప్తున్నాడు చూడండి. తండులేషు క్షిపేత్ క్షీరం. అయితే చిత్రం ఏంటంటే, ఈ శ్లోకాలన్నీ శివుడికి నివేదన చేస్తే చాలా మంచిది అని ఉన్నాయి. అంటే ఇదే నివేదన శివుడికి శక్తికి కూడా చేసుకోవచ్చు. అంతేగాని ఇంట్లో శివారాధనకి చేయమని కాదు, విష్ణువారాధనకు కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే చక్రాలకు సంబంధించి మీరు విష్ణువారాధన చేస్తున్నప్పుడు కూడా విశుద్ధి చక్రం దగ్గర విష్ణు భావన వస్తుంది, అంతే తేడా. శక్తి అయినా విష్ణువైనా పేరు మారింది కానీ శక్తి మారదు. అందుకే పాయసాన్న ప్రియ అన్నప్పుడు ఇది శివుడికి ఇలా చేసి పెట్టాలని ఒక మంత్రశాస్త్రం చెప్తుంది. అవి స్వీకరించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తండులేషు క్షిపేత్ క్షీరం ద్విగుణం వా తదర్థకం అలాభే విన్యసేత్తోయం తస్యార్థం గోఘృతం పరం తండులార్థాన్ భిన్నముద్గాన్ గుడం విన్యస్య పాచయేత్ నివేదయేత్ తతో మంత్రి పాయసాన్నం శివాయచ. ఇలా పెట్టి పాయసం నైవేద్యం పెట్టామని అప్పుడు అనాలి. కొంతమంది సేమ్యాలు తెచ్చి పాయసాలు వండుతుంటారు, కూడదు అది. దేవతా నివేదనకి సేమ్యా పనికిరాదు. మీ ఇళ్లలో సరదాగా పంచుకొని తినడానికి పనికొస్తాయి. ఇవన్నీ శాస్త్ర నియమాలు. ఏం చేయాలో వివరిస్తున్నారు చూడండి. తండులేషు క్షిపేత్ క్షీరం, బియ్యములో పాలు వేసి. ఎంత పాలు వేస్తే బియ్యం ఉడుకుతాయో నేను చెప్పక్కర్లేదు, మీకు తెలిసేవన్నీ కూడా. మీరు చేసుకున్న పాయసం నివేదన ప్రకారంగా దాని తర్వాత అందులో వేయవలసినది గుడం, బెల్లము, భిన్నముద్గాన్ అంటే పెసలు, ముక్క చేసిన పెసలు, అది పెసరపప్పు. ఇప్పుడు ఇంకా తెలుస్తుంది, పెసరపప్పు. పెసరపప్పు వేసి, బెల్లం వేసి, గోఘృతం ఆవు నెయ్యి వేసి వండితే దాని పాయసం. అంతేగాని చక్కెర పోసేస్తా పంచదార వేస్తానంటే కూడదు. ఎందుకంటే పటిక బెల్లం వరకు మన శాస్త్రం చెప్తుంది, కానీ పంచదార అనేది తర్వాత వచ్చింది. మరొక న్యూస్ ఏంటంటే పంచదార ఫ్యాక్టరీ వచ్చిన తర్వాతే షుగర్ వ్యాధి వచ్చింది అండి. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ కూడా. కానీ ఇండియాలో మొట్టమొదట మిరపకాయలు కానీ పంచదార కానీ లేదు, ఇది తెలుసుకోవాల్సింది. బెల్లము, పటిక బెల్లం వరకే. చిత్రం ఏంటంటే ఆరోగ్యానికి అంతవరకే అని చెప్పారు చూడండి ఇక్కడ. అందుకు అమ్మవారికి ఇక్కడ గుడం మాత్రమే, అలాగని పటిక బెల్లం చెప్పలేదు. శర్కర అనే చోటు వస్తే పటిక బెల్లం, ఇక్కడ మాత్రం బెల్లమే. అది వేస్తే అప్పుడు పాయసాన్నం. మనం ఏదో పేర్లు పెడితే సరిపోదు. ఇది ఇలా చేసి నివేదన చేయాలిట. ఇది కానీ ఇక్కడ గోఘృతం కూడా అర్థం చేసుకోవాల్సింది. గోఘృతం అంటే చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే ఆవు పాలు. ఆవు అనగా భారతీయ సంతతికి చెందిన గోవు మాత్రమే, ఇది తెలుసుకోవాల్సింది. అది జెర్సీ కాదు. జెర్సీ ఆవు అంటారు చాలా తప్పు. జెర్సీ, జెర్సీ, జెర్సీ ఆవు కాదు. కనుక పాలిచ్చే జంతువులు 3 రకములు, గేదె, ఆవు, జెర్సీ. జెర్సీ ఆవు అనొద్దు. ఈ మధ్య దేవాలయాల్లో కూడా జెర్సీ గోదానాలు చేసేస్తున్నారండి. ఇంకా బాధాకరం. పేర్లు చెప్పకూడదు, కానీ పేర్లు చెప్తే మొత్తం రికార్డ్ చేసిన వాళ్ళకి కోపం వస్తుంది. ప్రసిద్ధమైన ఆలయంలో, కోట్లు కోట్లు కలిగిన ఆలయంలో స్వామివారికి జెర్సీ పాలతో అభిషేకం చేస్తూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊరి వాళ్ళు, ఆ మదనపల్లి కడప ప్రాంతాల దగ్గర ఉన్నటువంటి పల్లెటూరు రైతులు అన్యాయం జరుగుతుందని ఉద్యమంగా తయారయ్యి కేవలం భారతీయ గోజాతి ఆవుల్ని, 250 ఆవుల్ని వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఇచ్చారండి. గుర్తుపెట్టుకోండి. ఇచ్చినా అవి కొంత కలిపి మళ్ళీ అవే చేస్తూ చేస్తున్నారట. బహుశా ఇది కట్ చేసేస్తారేమో, లేకపోతే టోటల్ ప్రోగ్రామే తీస్తారో నాకు తెలియదు. సత్యం చెప్పాల్సింది చెప్పాల్సింది. మరి ఏం చేస్తాం, ఎన్ని జరుగుతున్నాయో. ఈ మధ్య మరొక ఘోరమైన వార్త, మొన్ననే ఒక టీవీ ఛానల్ వాళ్ళు వచ్చి చెప్పారు, మొత్తం ప్రపంచానికి అందరికీ తెలియవలసిన అవసరం ఉంది, బాధ్యత ఉన్నది. అది తెలుసుకోవాల్సింది ముఖ్యంగా. ఎందుకంటే పొగుడుతూ కూర్చోవడమే కాదు, మనల్ని మనం సంస్కరించుకోవాల్సిన అవసరములు చాలా ఉన్నాయి, బాధాకరం. పైగా మనకి దగ్గరగా ఉన్న విజయవాడ కేంద్రంగా జరుగుతున్న ఒకనొక మహా అన్యాయం. ఆలయాలకు సప్లై చేసే ఆవు నెయ్యిలో ఆవు మాంసములోని కొవ్వుని కొమ్ముల్లోని కొవ్వుని కలిపి నెయ్యిగా ఇస్తున్నారు, వాటిని దేవాలయాల్లో వాడుతున్నారు. ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో యజ్ఞానికి పదార్థాల నైవేద్యాల తయారీకి నివేదన సమయానికి వాడుతున్నారు. ఇది చేసి దేవతల అపచారానికి మనందరం పాల్పడుతున్నాం, వాటి యొక్క ప్రమాదాలకు లోనవుతున్నాం. దండం పెట్టి బాధ్యత తీరిపోతుంది అనుకోవద్దు. దేవాలయాన్ని కాపాడుకోవలసిన అవసరం భారతదేశంలో అందరిది ఉంది, మనందరిది అని గట్టిగా మనం నిలబడగలిగితే మాకు దేవుడు అక్కర్లేదు, గుడి అక్కర్లేదు, ఆదాయమే కావాలనుకునే వాళ్ళు కళ్ళు తెరవచ్చు. మనం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా ప్రధానం. గుడికి రాబడి కానీ రాబడి కోసం గుడి కాదు, ఇది తెలుసుకోవాలి. అందుకు దేవాలయ అభివృద్ధి అంటే దానికి ఉన్న ఇన్కమ్ స్టేటస్ చూపించి కాదు, దాని తపస్సును చూసి చెప్పాలి, దాని అనుష్ఠానాన్ని చూసి చెప్పాలి, దాని పవిత్రతను చూసి చెప్పాలి. ఇక్కడ ఇది చాలా ముఖ్యమైనది. అయితే చిత్రం ఏంటంటే ఇది అన్యాయం జరుగుతోందని కొందరు ఫిర్యాదు చేస్తే వెంటనే పరీక్షకు పంపిస్తే ఇక్కడ పరీక్షాధికారులకి, వాళ్ళు టెస్ట్ చేసి ఏం లేదు దీనిలో మాంస వస్తువులు ఏమీ లేవు ప్యూర్ అని సర్టిఫికేట్ చేశారట. మళ్ళీ అదే శాంపుల్ని జర్మనీకి పంపి రిపోర్ట్ తీసుకొస్తే అందులో తప్పకుండా మాంస వస్తువులు ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది. అంటే పరీక్ష చేసే వాళ్ళు కూడా లంచాలికి లోనై అవినీతి పరులయ్యారు. చెప్పండి ఇక్కడ ఇది చప్పట్లు కొట్టాల్సింది కాదు, ఏడవాల్సిన విషయం. ఇక్కడ దేనికి స్పందించాలో తెలియదు. చూడండి ఇక్కడ బాధపడాలి, ఏం చేయాలి దీనికి, మనం ఉద్యమించాలి, గుప్పెంలా కదలాల్సిన విషయం. ఇవా గోఘృతం అంటే. అందుకు మనకి పథకం తయారైంది. అందుకు ఒక్కటి పని చేయాలి ఏంటంటే దేశవాళీ గోశాలలు పెంచాలి, వాటి యొక్క పంచగవ్యములు మనం వాడుకోవడం మొదలు పెట్టాలి. ప్రతి వాళ్ళు మేము దేశవాళీ గోవు పాలు మాత్రమే తాగుతాం, ఆనేయే వాడుతాం అని నియమం పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ గోశాలలు అభివృద్ధి చెందుతాయి. అది జరగాలి. భారతదేశం తనదైన ప్రత్యేకమైన గోజాతితో వర్ధిల్లుగాక. ఎందుకంటే ప్రతి జాతి కూడా, ప్రతి దేశం కూడా తనకి మాత్రమే ప్రత్యేకమైన ఒకనొక జాతిని కాపాడుకోవడం దాని యొక్క అవసరం. అంతే కదండి, ఆస్ట్రేలియా వాళ్ళు కంగారు జంతువుని ప్రధానం అంటారు. అలాగే భారతీయ గోవు లాంటి గోవు ప్రపంచంలో ఇంకో నేల మీద ఉండదు. ఈ గోవు ప్రత్యేకత వేరు. ఆ మూపురము, ఆ గంగడోలు ఉన్నటువంటి మొత్తం ఆసేతి సీతాచలం గోవుల జాతులు వేరైన భారతీయ గోవు లక్షణం మాత్రం ఒక్కటే. ఇది కేవలం కామధేను సంతానం భారతదేశానికే దిగివచ్చింది, యజ్ఞభూమి అయిన భారతదేశానికి దిగివచ్చింది. అందుకే ఎన్ని దేశాలు తిరిగినా భారతదేశం లాంటి దేశం లేదు. ఇంత యజ్ఞభూమి, ఇక్కడే గోవులు తిరుగుతాయి. అందుకే ఆ గోసంతతిని, యజ్ఞ సంస్కృతిని భారతదేశంలో పుట్టిన ప్రతివాడు కాపాడుకోవాలి. వాడు ఏ మతం వాడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ, ఈ దేశంలో పుట్టిన ప్రతివాడు. అంతేగాని భారతదేశ గోవుని హింసించేవాడు ఎవడైనా దేశద్రోహియే, ఇది తెలుసుకోవాల్సింది. ఇది మతపరమైన లక్షణం కాదు, ఇది ఇది జ్ఞానపరమైన లక్షణం, మానవతాపరమైన లక్షణం. అయితే ఈ దేశంలో మొదట్నుంచి గోవుని పూజించాలని చెప్పారు కనుక తర్వాత ఇతర దేశాల నుంచి దాడికి వచ్చి ఇక్కడ తిష్ట వేసుకున్న మతాలు వాళ్ళు ఈ దేశం మీద ద్రోహంతో ఈ దేశ సంస్కృతికి మతం పేరు పెట్టి గోవునంటే ఒక మత వస్తువు కింద చూస్తున్నారు. ఇది తెలుసుకోవాలి. గోవు ఈ దేశంకి మాత్రమే ప్రత్యేకమైన ఒక సంపద. ఇది ఇక్కడున్న యువతరమైనా తెలుసుకోవాలి, పెద్దవాళ్ళు నిద్రపోతున్నా యువత అయినా తెలుసుకుని మేల్కొని భారతదేశం అంతా గోసంతతితో వర్ధిల్లుగాక. గవాంమధ్యే వసామ్యహం, ఇది దీనికి కావాలి చెప్పట్లు మనకి. గవాంమధ్యే వసామ్యహం అంటాడు భీష్మ పితామహుడు. రోజు పొద్దున లేస్తూనే మంచం మీద కూర్చుని నా ముందు గోవులుండుగాక, వెనక గోవులుండుగాక, నాకు ఇరుప్రక్కల గోవులుండుగాక, గోవుల మధ్య నేను నుందునుగాక, నన్ను గోవులు చూచుగాక, నేను గోవులను చూచుదునుగాక అనుకుని కిందకి దిగాలటండి. ఈ సంకల్పం బలం కావాలి. భారతదేశం అంతా తనదైన గోసంతతితో వర్ధిల్లాలి. గోవులు క్రిక్కిరిసి ఉంటే వాటి మధ్య మనం బ్రతుకుతూ ఉండాలి. అటువంటి రోజు రావాలని గోమాత గుహజన్మభూ అక్కడ వస్తుంది తల్లి, మళ్ళీ చూద్దాం. నందిని అంటే కామధేను అమ్మే, గోవులన్నీ అమ్మ రూపాలే. అందుకు గోఘృతం అన్నప్పుడు అచ్చమైన భారతీయ దేశవాళీ ఆవునెయ్యి, ఇది తెలుసుకుని త్వక్స్థా చర్మ నియంత్రణ చేసినటువంటి తల్లి పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి. ఇప్పుడు దీనికి సంబంధించిన మంత్రశాస్త్ర శ్లోకాన్ని ఒక్కసారి చూస్తే వశిన్యాది వాగ్దేవతలు చేసిన కూర్పులో ఉన్న అందం మనం గ్రహించగలం. గ్రీవాకూపే విశుద్ధే అంటే పూర్వకాలంలో అమ్మవారు ఆరాధన చేసినప్పుడు ఈ శ్లోకం చదివేవారండి. ఇప్పుడు కూడా చదువుకోవచ్చు, తప్పేం లేదు, శ్లోకం పట్టుకోగలిగితే. లేనప్పుడు ఈ నామాలైనా చదువుకోవచ్చు. ఒక ఆయన ట్రైన్కి అందుకోవాలని వెళ్ళేటప్పటికల్లా ఎందుకు ఆలస్యం జరిగింది, ట్రైన్ తొందరగా కదిలిపోతుంది, దానితో ఇతను తొందరగా ఎక్కుదామని ఎక్కాడు. కానీ ఎక్కలే కింద పడిపోయాడు. ట్రైన్ వెళ్ళిపోయింది కానీ కాలంతా చిక్కుకుపోయింది, దెబ్బ తగిలింది, బ్రతికాడు. ఆపరేషన్ కోసమని హాస్పిటల్లో చేర్చారు. ఆపరేషన్ జరిగింది, చాలా భయంకరమైన దెబ్బలు తగిలాయి, కుట్లన్నీ వేసాం కానీ దానికి కొన్ని కొన్ని జాయింట్లు కూడా మేము అతికాము, బ్యాండేజ్లు వేసాం, కొంతకాలం పడుతుంది కోలుకోవడానికి అని చెప్పేత. వాళ్ళ భార్య చేసిన పని ఏమిటంటే రోజు ఆ ప్రక్కనే కూర్చుని లలితా శాస్త్రం ఈ నామాలు మాత్రమే, పైగా అక్కడ అస్థి వస్తుంది కదా మూలాధారం, అక్కడ అస్థి నామాలు అవి చదివి తీర్థం ఇవ్వగానే అతి త్వరగా కోలుకున్నట్ట. పైగా చర్మమంతా కూడా ఒరుసుకుపోయి చర్మము యొక్క రంగంతా మారిపోయింది, మచ్చలు వచ్చేసాయి పూర్తిగా. ఇవి ఎలా కూడతాయి అంటే ఇప్పుడు విశుద్ధి చక్రం నుంచి డాకనీశ్వరి వరకు జపం చేసి ఆ తీర్థాన్ని ఇతని చేతి తాగించేదిట. ఆ నివేదన చేసిన పాయసం ప్రసాదంగా ఇచ్చేది. చిత్రం ఏంటంటే డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేటట్టుగా అతి త్వరగా చర్మం యొక్క రంగు కూడా మామూలు అయిపోయింది, ఎముకలు గట్టిపడి బయటకు వచ్చాడు. చూడండి ఇక్కడ ఈ నామాలకున్న శక్తి. ఇది సుమారు 15 ఏళ్ల క్రితం రామకృష్ణ ప్రభలో రికార్డెడ్, ఇది మొత్తం కూడా అక్కడ భద్రపరచబడి ఒకరు స్వానుభవంగా రాసుకున్నటువంటి వ్యాసం ఆధారంగా ఇవి చెప్పడం జరుగుతున్నది. ఇలాంటివి గ్రీవాకూపే విశుద్ధే, ఈ శ్లోకం అనుకుంటూ భావన చేయవచ్చు, చాలా సులభంగానే అర్థమవుతుంది. గ్రీవాకూపే విశుద్ధే నృపదళ కమలే శ్వేతరక్తాం త్రినేత్రాం హస్తై ఖట్వాంగ ఖడ్గౌ త్రిశికమపి మహాచర్మ సంధారయంతీం. ఇప్పుడు 4 ఆయుధాలు ఏమిటనేది ఈ శ్లోకం ఆధారంగానే చెప్పుకోవడం జరుగుతుంది. వక్త్రే నైకేన యుక్తం వదనీయక సమన్విత పశుజన భయదాం పాయసాన్నైక సక్తాం త్వక్స్థాం వందే అమృతాజ్యై పరివృత వపుషం డాకినీ వీరవంజ్యాం. ఈ తల్లికి పేరు వీరవంజ్య అని కూడా చెప్పబడుతున్నది. అటువంటి తల్లికి నమస్కారం చేసుకుంటూ అనాహతబ్జనిలయా, ఇప్పుడు వచ్చు అనాహతం, అనాహతబ్జనిలయ శ్యామాభావదనద్వయ దంష్టోజ్వలాక్షమాలాదిధరా రుధిర సంస్థిత కాళరాత్రియాదిశక్త్యౌఘవృత స్నిగ్ధౌధన ప్రియ మహావీరేంద్రవరద రాకిణ్యంబా స్వరూపిణి. ఇక్కడి వరకు ఈ గుర్తు తీసుకోవాలి, ఈ 10 నామాలు. వీటికి ముందు శ్రీమాత్రేయ నమః కలుపుకొని అనాహతాబ్జనిలయా చేసి రాకిణ్యంబా స్వరూపిణి వరకు చేసి మళ్ళీ శ్రీమాత్రేయ నమః, ఇది ఒక సంపుటి. ఇలా జపం చేయడం మొదలుపెట్టి మనం చేయగలిగినంత ఓపిగ్గా చేసుకుంటే ఆ రక్తానికి సంబంధించిన దోషాలన్నీ పోతాయి. ఇది సాధన చేయవలసింది. పైగా ఈ నామాలన్నప్పుడు మన దృష్టి అనాహతం మీద పెట్టుకోవాలి. చాలా సులభం, ఎక్కడికో పెట్టుకోక్కర్లే. విశుద్ధి చెప్పేటప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం, ఇప్పుడు అనాహతం. అనాహతం అంటే హృదయస్థానంలో ఉన్నటువంటిది. అనాహతాబ్జనిలయ, అనాహతం అనే అబ్జము అనగా పద్మము, అనాహత పద్మంలో ఉన్నటువంటి తల్లి. ఇక్కడ తల్లి పేరు రాకిణీ దేవి, రాకిణీశ్వరి, వామదేవి, వజ్రేశ్వరి వామదేవి ఆ తల్లిని. ఈ అనాహతము అనగా ఇక్కడ నాదము బయటకు వినబడిన రూపంలో ఉంటుంది నాదశక్తి, అందుకు అనాహతాబ్జనిలయ. ఇక్కడ చిత్రం ఏంటంటే గర్భస్థ పిండ విషయంలో 2వ మాసం, అందుకే ఇందుకు పాయసాన్నంగానే తీసుకుంటే ఆ ప్రథమ మాస దశకి రక్షణ, ఇక్కడ 2వ మాస దశకి రక్షణగా చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా మళ్ళీ ఆయుర్వేద శాస్త్రాలతో చెప్తున్న వాటికి సరిగ్గా సరిపోతున్నాయి. శౌనక, కృతర్య, సుభూతి, గౌతమ, ధన్వంతరుడు మొదలైన వారు గర్భస్థ శిశువు యొక్క ఎదుగుదలకు చెప్పిన అంశములకి, ఇక్కడ చెప్తున్న యోగ విషయాలకి చిత్రంగా సరిపోతుందండి. అందుకే భారతదేశంలో మతం వేరు విజ్ఞానం వేరు కాదు, మతం విజ్ఞానం కలిపి ఒక్కటే, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకో వైద్య శాస్త్రవేత్తను దగ్గర పెట్టుకుని మన మతంలోని ఆచారాలన్నీ చెప్తే అవి ఒక్కలాగే ఉంటాయి. ఒక మంత్రశాస్త్రవేత్తను దగ్గర పెట్టుకుని నైవేద్య పదార్థాల గురించి చెప్తే వాటి పోషక విలువలు వీటి ప్రయోజనాలు ఒకేలా కనబడతాయి. అందుకు భారతీయ హైందవ ధర్మం అంటే అనేక విజ్ఞానాలు కలబోసుకున్న ఒక అద్భుత శాస్త్రీయ జీవన విధానం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు ఈ విధానంతో కూడిన వైజ్ఞానిక మతంలో పుట్టినందుకు మరొకసారి సంతోషిస్తూ భౌతిక విజ్ఞానాన్ని ఈశ్వర శక్తి కలిపితే అది తొందరగా ఫలిస్తుంది, ఆ పద్ధతి చూపిస్తున్నారు ఇక్కడ. అనాహతాబ్జనిలయ, ఆ హృదయ పద్మంలో అమ్మవారిని చూస్తున్నాం. ఈవిడ శ్యామాభా, శ్యామల వర్ణంతో ప్రకాశిస్తున్నటువంటి తల్లి. వయస్సు కూడా 16 వత్సరముల వయస్సు ఉంటే శ్యామ అని అంటారు, అందుకే ఆ వయస్సులో ఉన్న తల్లిగా భావన చేయాలి. ఈ తల్లికి 2 శిరస్సులు వదనద్వయా అని వివరిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే గర్భస్థ పిండములో ఏర్పడే ఇంద్రియములకి ఇక్కడి వదనములకి చాలా సంబంధం ఉన్నది, చాలా విశేషంగా అవన్నీ లోతుగా ఉంటాయి. మొత్తాన్ని గర్భస్థ పిండంలో 2వ నెల స్థితికి ఇప్పుడు ఈ దేవతకి ఉన్న అనుబంధం చెప్పుకుంటున్నాం. దంష్ట్రోజ్వల, ఈ తల్లికి 2 వదనం ఉన్నాయి, 2 వదనాలకి ఉజ్వలమైన దంష్ట్రలు అనగా కోరలు అటు ఇటు ప్రకాశిస్తున్నాయి. అక్షమాలాదిధర, ఇవి చేతుల ఆయుధములు అక్షమాల ఆదిధర, మొత్తం 4 రకాల ఆయుధాలు పట్టుకుంది. అవి ఏంటంటే అక్షము, శూలము, కపాలము, డమరుకము, ఈ నాలుగు ఆయుధాలు, ఇవన్నీ మనం ధ్యానించాలి. అక్కడ ఆ రూపాన్ని ధ్యానించడానికి ఎంత అవసరమో అంత చూపిస్తున్నాడు ఇక్కడ ఈ నామాల్లో. రుధిర సంస్థిత, వీటి కొంతమంది సరిగ్గా అన్వయం చేయలేక, అబ్బో లలితాశాస్త్రంలో చాలా భయంకరమైన క్షుద్రోపాసన ఉందని అన్నాడు ఒక ఆయన. ఏమిట్రా బాబు అంటే రుధిర సంస్థిత, మాంసనిష్ట అంటే ఆవిడ మాంసం ఇష్టం, రక్తం ఇష్టం అని అర్థం అండి అన్నాడు. అందుకే సరిగ్గా తెలుసుకోవాలి, ఉట్టి సంస్కృతం తెలిస్తే తెలియదు ఇక్కడ. రుధిర సంస్థ అంటే నెత్తురు ఇష్టం అని కాదు అర్థం, నీ శరీరంలో ఉన్న నెత్తురు అనబడే ధాతువుకి ఇవాడు అధిష్టాన దేవత అది చెప్తున్నాడు ఇక్కడ. రుధిర సంస్థిత నెత్తురుకి అధిష్టాన దేవత, అదే రక్త సంబంధమైన ఏ దోషం పోవాలన్నా ఈ తల్లిని ధ్యానించుకోవాలి, అది తెలుసుకోవాల్సింది. అందుకు రుధిర సంస్థిత, ఇక్కడ ఈ తల్లి చుట్టూ దేవతలు ఉన్నారు, మొత్తం 12 మంది దేవతలు ఉంటారు. కాళ రాత్రియాదిశక్తి ఊఘవృత, ఓఘము అంటే సమూహము, కాళరాత్రి ఆది శక్తి ఊఘవృత, కాళరాత్రి మొదలైన శక్తులతో కూడి ఉన్నది అన్నారు ఇక్కడ. ఒక్కసారి వాళ్ళ పేర్లు కూడా అనుకుని మనం ధన్యులు మెప్పుదాం. ఈ కాళరాత్రి అనగానే కాళరాత్రిలో మొదటి అక్షరం ఏంటి? కా. అమ్మ తర్వాత సరిగ్గా వస్తాం చూడండి. ఇప్పుడు మొత్తం పేర్లు చూస్తూ మొదటి అక్షరాలు మీరే తీసుకుంటూ ఉండి. కాళరాత్రి, ఖాతీత, గాయత్రి, ఘంటాధారిణి, న్యామిని, చంద్ర, ఛాయ, జయ, ఝంకారి, జ్ఞానరూప, టంకహస్త, టంకారిణి. ఇప్పుడు మొదటి అక్షరాలు చూస్తే కా నుంచి ఠా వరకు ఉన్న అక్షరాలన్నీ ఇక్కడికి వచ్చాయి. ఇవి మొత్తం 12 శక్తులు, అంటే అనాహత పద్మం 12 దళాలు. ఒక్కొక్క దళం యక్షాలు, కాకా గా ఘాన్య చాచా ఝాజన్య టాఠా వరకు వచ్చాం మనం. మొత్తం 12 శక్తులు, అటువంటి ఆ శక్తులకు మనం నమస్కారం చేసుకుందాం. ఆ అక్షర శక్తులు ఎన్ని ఉన్నాయో చూడండి, అవి దేవతలు. ఈ పేర్లు ఆ దేవత పేర్లు ఇవి, అంటే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క దేవత, ఇది తెలుసుకోవాల్సింది. స్నిగ్ధౌ ధన ప్రియా, ఈ తల్లికి ఇష్టమైనదంటే స్నిగ్ధౌ ధనము. స్నిగ్ధ అంటే నేతితో తడిసిన అని అర్థం, ఓధనం అంటే ఆహారం, నేతితో తడిసిన ఆహారం ఇవిడికి ప్రీతిట. అంటే నెయ్యి ఏదో చుక్క వేయడం కాదు, అది నేతితో మునిగి ఆ నెయ్యి తగులుతూ ఉండాలట. అలాగే ఏ నెయ్యి? ఏ ఆవు? భారతీయ దేశవాళి ఆవు. అందుకు ఆ గోఘృతంతో ఉన్నది. దీనికి ఎన్ని రకాల అర్థాలు చెప్పారంటే మన కేసరి భాత్ అని అంటూ ఉంటాం, అది ఆవు నెయ్యితో కలిసి ఉంటే సరిపోతుంది. అయితే కొంత గేదె నెయ్యి, కొంత ఆవు నెయ్యి కాదండి, ఇక్కడ గోఘృతమే, ఇదే శ్రేష్టం. దొరకనప్పుడు గేదె నెయ్యిలో ఆవు నెయ్యి కలపమన్నాడు, దొరకనప్పుడు అభావే అన్నాడు. కానీ గోవు నెయ్యే శ్రేష్టం, ఇది తెలుసుకోవాల్సింది. పైగా ఆయుర్వేదం కూడా ఇప్పుడు చెప్తున్న గొప్ప విశేషం ఏంటంటే కొన్ని ఔషధాలకి అనుపానాలుగా పాలు తీసుకోమంటున్నారు. కానీ అనుపానంగా జెర్సీ పాలు తీసుకుంటే వికటిస్తున్నాయి మందులు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప విషయం ఇది. దేశవాళీ గోక్షీరం తీసుకుంటేనే, అందుకే ఈ దేశానికి, మట్టికి, ఈ ఆవుకి, ఈ సంస్కృతికి ఏదో అనుబంధం ఉందండి. మన ప్రాణాలను నిలపగలిగే గోమాతకు మరొక్కసారి నమస్కారం చేసుకుందాం ఇక్కడ. మొత్తానికి స్నిగ్ధౌ ధన ప్రియ. అయితే కొంతమంది ఆవు నెయ్యి బాగా కలిపిన పప్పు అన్నము అని కూడా చెప్పారు, తప్పేం లేదు, స్నిగ్ధౌ ధనమేగా సరిపోయింది. మహావీరేంద్ర వరద, ఈ తల్లి మహావీరేంద్రుడికి వరం ఇస్తుందిట. ఎందుకంటే ఈ ధ్యానం చేయాలంటే అంత నిగ్రహం ఉండాలి. ఎవరైతే నిగ్రహంతో సాధన చేస్తారో వారే వీరులు, ఇది తెలుసుకోవాల్సిందే. నిగ్రహంతో సాధన చేసేవారే వీరులు. వీరులు అంటే 10 మందిని కొట్టాడనే రికార్డు కాదు. వీరత్వం అంటే సాధనలో బలం. ఎందుకంటే ఇంద్రియాలను నిగ్రహించడం కంటే వీరత్వం మరొకటి ఉంటుందా? సాధకుడికి కావలసినటువంటిది ఇంద్రియ నిగ్రహం. ఆ ఇంద్రియ నిగ్రహం అయితే కానీ మంత్రము సిద్ధించదు, దేవత సిద్ధించదు. దేవతని ధ్యానిస్తే కదా ప్రయోజనం, ధ్యానించడానికి అడ్డంకి ఏంటి? చపలత్వమే. అందుకే నిగ్రహించడమే పెద్ద వీరత్వం. అదే అన్నాడుగా ప్రహ్లాద హిరణ్యకశిపుడితో, లోకములన్నీ గెలిచినాడవు గెల్వనైతివి ఇంద్రియానీకము. అందుకే అందుకే లోకములన్నీ ఎన్ గడియలోన జయించిన వాడవు ఇంద్రియానీకము గెల్వవైతివి అని చెప్పాడు కదా. అందుకు నిన్ను నిబద్ధు చేయు ఆ భీకర శత్రులార్వుల ప్రభిన్నులు చేసిన నీకు వైరి లేడొకడు అని వివరించాడు కదా. అందుకే దాన్ని నిగ్రహించేవాడు వీరుడు. ఆ వీరుల్లో కూడా గట్టివారు మహావీరులు. మహావీరులు అంటే గొప్ప ఉపాసకులు, ఇది తెలుసుకోవాల్సింది. శాస్త్ర పరిభాషలో వీరులు అంటే ఉపాసకులు, ఉపాసనలో పరిణితి పొందిన వాళ్ళు మహావీరులు అని చెప్పబడుతున్నాయి. దీనికి ఒక పురాణంలో కథను కూడా ఇక్కడ ఉటంకిస్తారు మహానుభావులు భాస్కరాయలు వారు. ఒకసారి ఇంద్రుడు ప్రహ్లాదుడు కలిసి అమ్మవారిని ఉపాసన చేసేట, ఇద్దరిని అనుగ్రహించింది ఆ తల్లి. అందుకు ఇంద్ర అన్నప్పుడు ఇంద్రుడు, మహావీర అంటే ప్రహ్లాదుడు, ఇద్దరిని చెప్పి వారు ఉభయుల్ని అనుగ్రహించిందని ఒక కథను మనకు గుర్తు చేశారు. కానీ దాన్ని అన్వయించవలసిన అవసరం లేదు. మహావీరేంద్రులు అంటే గొప్ప ఉపాసక శ్రేష్ఠులు, శ్రీ విద్యోపాసకులు. వారికి ఎప్పుడూ వరములు ఇస్తూ ఉంటుంది. అంటే అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటే మనకు తెలియకుండానే ఈ తల్లి ఇన్వాల్వ్ అవుతుంది అండి. ఏ తల్లి? రాకిణి. వచ్చి తప్పకుండా కాపాడుతుంది. చూసారా, అమ్మవారు ఉపాసన చేస్తుంటే మనకు తెలియకుండానే రక్షణ జరుగుతుంది. ఇందులో మహావీరేంద్ర వరద అన్న దానిలో ఒక అద్భుతమైన మరొక విశేషం ఉన్నది. సోమయాగంలో ఉపయోగించే పాత్రకి మహావీర అని పేరుందిటండి ఇక్కడ. అది ఒక ప్రత్యేకత. ఆ మహావీరేంద్ర వరద అంటే ఆ పాత్ర ద్వారా చెయ్యబడే యజ్ఞమునకు సంతోషించి వరములిచ్చే తల్లి అని ఒక అర్థం చూపిస్తున్నారు. యజ్ఞస్వరూపిణి కదా, అందుకు దాని పరంగా కూడా అన్వయం ఉన్నది ఇక్కడ. అక్కడ యజ్ఞములో చెప్పబడేటువంటి ఆ సోమయాగం, సోమపానమే శ్రీచక్రార్చనలో విశేషార్ఘ్యం అనే భావనతో చెప్పబడుతుంది. అదే అంతర్యాగంలో, సుషుమ్నాలో చెప్పబడుతున్నట్టు అమృతముగా ప్రస్తావన చేయబడుతున్నది. ఇవన్నిటికీ అన్వయం. మొత్తానికి మహావీరేంద్ర వరద రాకిణ్యంబా స్వరూపిణి, తలిపే రాకిణి, రాకిణి అంబ అంటే రాకిణి తల్లి. ఆ రూపంతో ఉంది ఎవరు? లలితాదేవి. రాకిణి అంబా స్వరూపముతో ఉన్న లలిత, ఇలాగా హృత్పద్మంలో ధ్యానించవలసినటువంటి తల్లి, ఆవిడ ధరించిన ఆయుధములు, ఆవిడ పేరు, ఆవిడ వర్ణము, ఆవిడ అనుగ్రహము, ఇత్యాదులన్నీ ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఈ తల్లి మనల్ని అనుగ్రహించుగాక. దీనికి సంబంధించిన మంత్రస్తోత్రం చెప్తున్నారు. హృత్పద్మే భానుపత్రే, భానుపత్రే అంటే సూర్యపత్రం, సూర్యపత్రం అంటే సూర్యులు ఎంతమంది, అందుకు భానుపత్రి అంటే అర్థం చేసుకోవాల్సింది. మంత్రభాష ఎలా ఉంటుంది? ద్వివదన బిలస దంష్ట్రినీం శ్యామవర్ణాం అక్షం శూలం కపాలం డమరముప భుజైర్ధారయంతీం త్రినేత్రాం రక్తస్థాం కాళరాత్రి ప్రభృత పరివృతాం. రక్తస్థాం అంటే రక్తధాతువుని అధిష్ఠించిన కాళరాత్రి ప్రభృతి పరివృతాం స్నిగ్ధభక్తైకసక్తాం శ్రీమద్వీరేశవంజాం అభిమత ఫలదాం రాకిణీం చింతయేత్తాం. ఇది ఆ రాకిణీదేవి యొక్క ధ్యాన శ్లోకం. ఇప్పుడు 496 నుంచి 504 వరకు 9 నామాలు మరొక తల్లిని చూపిస్తున్నారు, లాకినీదేవి. అయితే ఇక్కడ డాకిని రాకిని ఎందుకు వచ్చాయో కూడా చెప్పుకోవాలి కదా. అంటే ఈ తల్లిని ఉపాసన చేసినప్పుడు ఒక మంత్ర విశేషములు ఉన్నాయి. అందులో వాడేటువంటి బీజము, న్యాసము, వాటికి వాడేటువంటి అక్షరము డకారంతో కూడి ఉంటుంది. అందుకు డాకిని, ఇది తెలుసుకోవాల్సింది. అదేవిధంగా రాకిణి అంటే రకారంతో కూడినటువంటి బీజము, న్యాసము చేస్తారు కనుక రాకిణి. లాకిని అంటే లకారంతో కూడిన బీజన్యాసములు లాకిని. అలా వచ్చింది శబ్దం. అందుకే డాకిని, శాకిని అంటే మనం ఎక్కడు ఆంజనేయ దండకంలో చదివిన ఇక్కడ కన్వయించి రెండు ఒకటైనా అని అడుగుతాం. అతి తెలివి ఇవి వచ్చింది. ఇక్కడ చెప్పబడుతున్న వేరు ఆ బీజాక్షర మంత్రశక్తుల విశేషములు. ఇప్పుడు మణిపూరాబ్జ నిలయ, మణిపూరము నాభీచక్రం, అక్కడ ఉన్నటువంటి తల్లిని చూపిస్తున్నారు ఆ లాకినీదేవి. అక్కడ ప్రకాశమానమైనటువంటి నాదశక్తి ఉంటుంది కనుకనే మణిపూరం అని పేరు దానికి. ఇది మాసత్రయేణ అంటే గర్భస్థ పిండ విషయంలో 3వ మాసానికి సంబంధించినటువంటి ఎదుగుదలని ఇచ్చే తల్లి విడ. వదనత్రయ సంయుత, ఈ తల్లికి 3 శిరస్సులు ఉన్నాయి. ఈవిడెవరంటే వయోవస్థ వివర్జిత అయినటువంటి దేవిని తీసుకోవాలి ఇక్కడ. వజ్రాది కాయుధోపేత, ఇక్కడ వదనత్రయ, వదనైక, వదనద్వయ అనడంలో విశేషం ఏంటంటే ఆ గర్భస్థ శిశువుకు కూడా ఒక అవయవం పెరుగుతుంటుందిట, ఒక ద్వారం. ఆ ద్వారానికి ఇక్కడ వదన సంఖ్య పెట్టి ఇది పెంచుకుంటూ పెడుతున్నారు చూడండి ఇక్కడ. అవన్నిటికీ అలా అటువంటి అనుబంధం ఉన్నది. ఇక వజ్రాది కాయుధోపేత, వజ్రము మొదలైన ఆయుధమును ధరించింది. అంటే మొత్తం 4 ఆయుధాలు తిప్పుకోవాలి. వజ్రము, శక్తి, దండము, అభయముద్ర, ఈ 4 చేతులతో 4 ధరించి ఉన్న తల్లి గనక వజ్రాది కాయుధోపేత. డామరియాదివి రావృత, ఈ తల్లి చుట్టూ డామరి మొదలైన దేవతలు ఉన్నట్ట. ఆ డామరి మొదలైన దేవతలు మొత్తం 10 మంది. ఎందుకంటే ఇక్కడ 10 దళాల చక్రం అది, అందుకు 10 మంది. ఒక్కొక్క దళానికి ఒక్కొక్కరు చొప్పున ప్రకాశిస్తూ ఉన్నటువంటి వారు. డామరి, ఢంకారిణి, నామిరి, తామసి, స్థాన్వి, దాక్షాయిని, ధాత్రి, నంద, పార్వతి, ఫట్కారి, అంటే డకారం నుంచి ఫకారం వరకు చెప్పబడ్డటువంటి అక్షర శక్తులు 10 మంది దేవతలు. వీళ్ళు ఆవరణ దేవతలు ఈ తల్లికి, లాకినీదేవికి. ఈవిడ రంగు కూడా రక్తవర్ణ, ఎర్రని రంగుతో ఉన్నది. మాంస నిష్ఠ, ఈవిడ మన శరీరంలో మాంసధాతువుని చూస్తుంది. అందుకే మాంసం బలం మన శరీరానికి కావాలి అంటే ఈ తల్లి అనుగ్రహం. ఈ తల్లికి ఇష్టం ఏంటంటే గుడాన్న ప్రీత మానస, గుడాన్నం చాలా ప్రీతి. గుడము అంటే బెల్లం. దీన్ని ఎలా చేయాలో చెప్తున్నారు. తండులేషు చతుర్భాగం గుణం నిక్షిప్య సాధక ద్విభాగం విన్యసేద్ దుగ్ధం తస్యార్థం ప్రక్షిపేత్ ఘృతం నారికేళంచ కదలీఫలం ఏలాం వినిక్షిపేత్ కృత్వా గుణాన్నమేవంతు శంభవే వినివేదయేత్ అన్నాడు. ఇక్కడ శివుడికి నివేదన చేసేది బియ్యంలో బెల్లము అలాగే ఆవు పాలు, ఇక ఆవు నెయ్యి, కొబ్బరి ముక్కలు కోరు ఏదైనా అదొకటి కదలీ ఫలము వీటితో కలిపి తయారు చేయాల్సింది. వీటిని ఆ పార్వతీ పరమేశ్వరులకు లేదా శివునికి కానీ శక్తికి కానీ నివేదన చేయాలి. ఇది గర్భస్థ పిండ విషయంలో ఆ తల్లి ఆహారం తీసుకుంటే త్రిమాస స్థితిలో ఆ లోపల శిశువుకు ఉన్నతమైన ఎదుగుదల ఉంటుంది. అది చూపిస్తున్నాడు. సమస్త భక్త సుఖదా, ఈవిడ అన్ని రకాల భక్తులకి సుఖమిస్తుందని. సమస్త భక్త సుఖద, దీని రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. భక్తులకు అన్ని సుఖాలు ఇస్తుందని, అన్ని రకాల భక్తులకి సుఖమిస్తుందని. అన్ని రకాల భక్తులు ఉంటారా? ఉంటారండి బాబు. ఆర్తో జిజ్ఞాసుడు అర్థార్థి అని చెప్పినట్లుగా ఒక్కొక్క స్థాయికి చెందిన ఒక్కొక్క రకాల భక్తులు ఉంటూ ఉంటారు. నిజమేంటంటే మనకు ఏది లోపమో మనకు తెలియదు. ప్రతిదీ డాక్టర్ రిపోర్ట్ తెచ్చుకుని ఆ నామాలు చదువుతూ ఉంటామంటే కుదరదు. ఇక్కడ ఆ తల్లికి తెలిసి అంతే. అందుకు అమ్మవారిని ఉపాసన చేస్తున్నప్పుడు ఈ దేవతల్ని కానీ ధాతుదేవతల్ని కానీ ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ ధాతుదేవతలు ఆ జీవుడికి ఆయు ఉన్నంతకాలం దృఢమైనటువంటి శరీరాన్ని ఇస్తారు. అందుకే కదా శ్యామశాస్త్రి గారు ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు అమ్మవారి ముందు కూర్చుని దురుసుగా కృపజూచి సంతత మరోగ దృఢ శరీరముగ సలుపు నన్ను అని కీర్తించాడు మహానుభావుడు. అందుకు శరీర దార్ఢ్యం ఇవ్వగలిగేటువంటి తల్లి ఆవిడ, సప్తధాతువులు ఆవిడ చేతులు ఉన్నాయి. అంతేకాదు ఎవరైతే అమ్మవారు ఉపాసన చేస్తుంటారో వారి పట్ల ఎవరైనా అపచారం తలపెడితే ఆ శత్రువులు ధాతువులు లాగేస్తారటండి వీళ్ళు. వాళ్ళని ఆ విధంగా హింసిస్తారు. అందుకు భండాసుర సంహార సమయంలో వారాహీదేవి యొక్క పరివార దేవతలు వీరు గుర్తుపెట్టుకు, వారాహీదేవి యొక్క చక్రంలో కూర్చుంటారు వీళ్ళందరూ మొత్తం. ఈ చెప్పబడిన సప్తధాతు దేవతలు వారాహీదేవి దగ్గర కూర్చుంటారు వీళ్ళందరూ కూడా. ఆ భండాసురుడు సేనలన్నిటినీ ప్రవేశించి వాళ్ళ ధాతువులు లాగేస్తున్నారు బయటికి. ఎప్పుడైతే ధాతువుల దగ్గర పడిపోతున్నారు ఇక్కడ. అందుకు ధాతు వైషమ్యం లేకుండా కాపాడే దేవతలు ఇటువంటి గుణాన్న ప్రీత మానస. చిత్రం ఏంటంటే ఆ ధాతువుకి అన్నానికి సంబంధం ఉన్నది, అది తెలుసుకోవాల్సిన ధాతు పుష్టి చేయగలిగే శక్తి ఆ అన్న అనుకున్నది. సమస్త భక్త సుఖద లాకిన్యంబా స్వరూపిణి, తల్లి పేరేమిటి? లాకిని అంబ. దిక్పత్రేనాభిపద్మే త్రివదన బిల్ల సద్దంష్ఠిని రక్తవర్ణాం శక్తిం దంభోళి దండావభయమపి భుజైర్ ధారయంతి మహోగ్రాం. వాళ్ళ స్వభావం కూడా చెప్తున్నాడు, చాలా ఉగ్రంగా ఉంటారట. ఉండాలండి, కొన్ని ఉగ్రంగాను ఉండాలి, లేకపోతే మహాకష్టం. దాని మాంసం తయారవ్వాలంత గట్టిగా అంటే మనకు చూడ్డానికి మాంసం జుగుప్స అయినా ఉండాల్సింది అదే. మరి అది ఉండాలి అన్నప్పుడు ఆ తల్లి కూడా అలాగే ఉండాలి. ఆ రూపం ఇక్కడ డామర్యాజ్యైపరీతాం పశుజన భయదాం మాంసధత్వేక నిష్టాం గౌడాన్నాసక్త చిత్తాం సకల సుఖకరీం లాకినీం భావయామి. ఇది ఆ మంత్రశాస్త్రం చెప్పిన మాటలు. ఇక్కడ ఈ శ్లోకములు చాలా దివ్యమైనవి. అయితే ఆ శ్లోకంలో ఏవి అద్భుత శబ్దములో అవి అలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. ఇందులో అక్కడ సకల సుఖకరీం అంటే సమస్త భక్త సుఖదా అని చూపించారు. అందుకు ఆ శ్లోక సారమంతా ఇందులో గోచరించింది. నామాలు చెప్తూ మన కోసం ఎంత విజ్ఞానాన్ని ఇస్తున్నారో ఆ లలితాదేవి కృపకి మరొక్కసారి నమస్కారం చేసుకుని 505వ నామం నుంచి 514వ నామం వరకు మళ్ళీ 10 నామాలు స్వాధిష్టానాంబుజగత స్వాధిష్టాన పద్మం దగ్గర ఉన్నటువంటి శక్తిని వివరిస్తున్నారు. ఇది సరిగ్గా గర్భస్థ పిండ విషయంలో చతుర్థమాసే జఠర కటిప్రదో భవతి అని చతుర్థ మాసంలో ఎదగవలసినటువంటి అవయవాలకి సహకరించేటువంటి తల్లివిడ. స్వాధిష్టాన పద్మంలో ఉన్న కాకిని అనేటువంటి దేవి అంటే ఈ దేవి యొక్క న్యాసము బీజమంతా కకార ప్రధానంగా వెళుతుంది కనుక కాకిని అని చెప్తున్నారు. చతుర్వక్త్ర మనోహర, నాలుగు తలకాయలతో ప్రకాశిస్తున్నటువంటి తల్లి ఇది. శూలాద్యాయుధ సంపన్న, శూలము మొదలైన ఆయుధముడి. మొదలైన అనే దానికోసమే మన ఇతర శాస్త్రాల్లో ప్రవేశించి తెచ్చుకోవాలి. ఏమిటా మొదలైనవి? ధ్యానానికి తెలియాలి కదా. శూలము, పాశము, కపాలము, అభయము, ఈ నాలుగు పట్టుకున్నట్టుంది తల్లి. పీతవర్ణ, ఈ తల్లి యొక్క రంగు పీతవర్ణం. పీతాభాస్వత్యనూపమని చెప్పినట్లుగా పసుపు రంగు బంగారు వన్నెతో ప్రకాశిస్తూ ఉంటుంది ఈ తల్లి. ఈ తల్లి సిద్ధేశ్వరి. ఆ నామాల వరుసలకు అక్కడవి దీనికి అనుబంధం అని చెప్పుకున్నాం కదా. అందుకు సిద్ధేశ్వరీదేవి. అతిగర్విత, అతిగర్విత అన్నాడు ఇక్కడ. గర్వం ఎప్పుడు వస్తుందంటే సంపద మొదలైన సమృద్ధిగా ఉన్నప్పుడు ఆ నిండైన భావం చూపిస్తూ నాకేమని ఉంటుందిట. ఇది ఒక దర్పం అండి. ఆ దర్పం కూడా ఉండవలసిన వాళ్ళ దగ్గర ఉంటే ఒక సౌందర్యం. విశ్వనాథ సత్యన గారి దగ్గర మంచి అహంకారం ఉంది, అది అందం ఆయనకి. ఎందుకు? తగిపోయింది ఆయనకి, తగిపోయినది. కనుకనే ధిషణాహంకార సంభార దోహల బ్రహ్మీమయమూర్తి అన్నారు ఇక్కడ. ఒక్కొక్కప్పుడు ఆ అహంకారం అందం కూడా అలాగా ప్రమాదకారి కాదు, అమ్మవారి దగ్గర ఉండాలండి. ఆ అతిశయించినటువంటి భావంట అంటే సౌందర్యము సంపద ఐశ్వర్యం పుష్టిగా ఉన్నాయి, ఆ పుష్టిగా ఉన్న భావంతో ఆవిడ నిండుగా చూస్తున్నారు. అందుకే అతి గర్విత స్వభావం. మొదట ఆవిడ ఉగ్ర, ఈవిడ అతి గర్విత. భావానికి ప్రాధాన్యం ఉందండి దేవి. ఆ భావం అక్కడ గట్టిగా భావిస్తేనే ఈ లోపల ధాతు నిర్మాణం జాగ్రత్తగా ఉంటుంది. మేధోనిష్ట 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 కాదు ఇక్కడ పదం ఏం వాడుతున్నా చూడండి. మేధోనిష్ట మేధస్సు, మేధస్సు అంటే మనం మెదడు లోపల ఉండేటువంటి మృదువైన మాంస విశేషాన్ని మేధస్సు అంటారు. ఇది చాలా ప్రధానం. ఇది లేకపోతే అసలు బ్రెయిన్కి మంచిది కాదు. బ్రెయిన్లో అత్యంత ముఖ్యమైన ధాతువిత ఇది, మేధస్సు అని అత్యంత మెత్తది. ఇది బుద్ధికళా రూపంలో మనకి అనుగ్రహిస్తుంది. దీన్ని ఆధారం చేసుకునే బుద్ధిశక్తి ప్రకాశిస్తూ ఉంటుంది. దాన్ని ఆ ధాతువుని వృద్ధి చెందేటువంటి పదార్థం ఏది? మధుప్రీత. తేనె అంటే చాలా ఇష్టం. తేనె నివేదన చేయాలండి. తేనెకి చాలా ఉంది. మధువాతారత అయితే మంత్రంతో తేనె అభిషేకం చేస్తాం. చిత్రం ఏంటంటే పరమేశ్వరుడికి చేసే అభిషేకాల పదార్థాలకు కూడా మన ధాతువుతో సంబంధం ఉన్నది. ఇది కూడా తెలుసుకోవాలి. అందుకే అనారోగ్యాలు వచ్చినప్పుడు అభిషేకాలు ఫలానా ఫలానా ద్రవ్యాలతో చేయమని చెప్తారు. ఆబ్దికాల కాలంలో కూడా ప్రధానంగా మధువునివ్వడం దాని సామాన్య విషయం కాదు. ఆబ్దికం అంటే ఎదుర్కో వ్యక్తి తింటున్నాడు అనుకోవద్దు. వసురుద్ర ఆదిత్య తేజంతో ఆ తేజస్సు వచ్చి ఉంటుంది అక్కడ. అందుకే వాళ్ళకి పెట్టేటప్పుడు ఆ దేవతల్ని భావన చేసుకుంటూ ఉండాలి. అందుకే గరుడ పురాణంలో చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పుకున్నాం. అరణ్యంలో రామచంద్రమూర్తి ఆబ్దికం చేస్తుంటే ఒకసారి సీతాదేవి భక్త వడ్డిస్తే పక్క వెళ్ళిపోయిందంటే దశరథ కనబడ్డాట అక్కడ తేజస్సుతో. ఇవన్నీ విశేషములు. మొత్తానికి మధు అనే దానికి దేవతలు సంతోషిస్తారు. మధు అనగారు మళ్ళీ తెలుసుకోవాలి. ఇప్పుడు ఇలా చెప్పాను, కొన్ని కంపెనీలకు కోపం రావచ్చు కానీ పంచదార కల్పించిన పిచ్చి తేనెలు కావు, పుట్ట తేనె చక్కనిది. శాస్త్రం వర్ణించినట్టు అమ్మవారికి సమకూర్చేవన్నీ చక్కనివి సమకూర్చుకోవాలండి. మన కోసం రాజీ పడచ్చు కానీ అమ్మ కోసం రాజీ పడకూడదు, లేకపోతే తర్వాత మనం రోగాలతో రాజీ పడాల్సి వస్తుంది ఇక్కడ. ఎందుకంటే అక్కడ ఏవి ఇస్తున్నావో అవి శక్తిగా మారి నీ దగ్గరకు వస్తాయి. అక్కడికి ఇచ్చేవి సవ్యమైతే అవి నీకు శక్తిగా మారి వస్తాయి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు మధుప్రీత. అందుకే పూజ చేసేటప్పుడు అదేదో బాహ్యక్రియ అనుకోకుండా అత్యంత శ్రద్ధగా ప్రతిదీ సమకూర్చుకోగలిగితే అది ఈ జన్మకి, ఒకవేళ ఇంకా కర్మ చాలకపోతే తర్వాత జన్మలకు కూడా సహకరిస్తూ ఉంటుంది. అందుకు ధాతు పుష్టికి మధుప్రీత మేధస్సు అనే ధాతువుని వృద్ధి చేస్తుంది. అది బందిన్యాది సమన్విత, బందిని మొదలైనటువంటి దేవతలతో ఉన్నటువంటిది. ఇక్కడ బందిని నుంచి చెప్పబడుతున్న దేవతలు ఆరుగురు వస్తారు. వీరు సరిగ్గా మనకి వివరిస్తున్న ప్రకారంగా స్వాధిష్టాన స్థానంలో ఉన్నటువంటి వారు. బందిని భద్రకాళీంచ మహామాయాం యశస్వినీం రక్తాం లంబోష్ఠినాంచైవ పూజతే క్రమశః అన్నారు. అంటే బందిని భద్రకాళి మహామాయ యశస్విని రమ. ఇందాక మనం చెప్పుకున్న యశస్విని వేరు, ఇక్కడ యశస్విని వేరు. కనుక బందిని భద్రకాళి మహామాయ యశస్విని రమ లంబోష్ఠి అని చెప్పబడుతూ ఆరుగురు అంటే బా నుంచి లా వరకు అక్షరములు స్వాధిష్టానం దగ్గరకు వచ్చాయి. ఈవిడికి ఇష్టమైనది ఏంటంటే దధ్యన్నాసక్త హృదయ. ఇదిగో ధనుర్మాసం రోజు పొద్దున పెడుతూ ఉంటారు కదా, దధ్యోదనం, దధ్యౌదనము దాని పేరు. అది అది మన దగ్గర దధ్యోజనంలాగా వచ్చేసింది. దధ్యౌదనము, ఓదనం అంటే అన్నము, అన్న పదార్థం. దధితో చేశారు. ఇది ఎలా చేయాలి చెప్తున్నాడు చూడండి. దధ్నాచాన్విత శుద్ధాన్నం లవణేన సమన్వితం ఆర్ద్ర మరీచి సంయుక్తం ధానకపత్ర సంయుతం తథా నాగరఖండాక్ష్యం దధ్యన్యం చేత్ ప్రకీర్తితం. దధ్యన్నం ఎలా ఉండాలో చూపిస్తున్నాడు ఇక్కడ. శుద్ధమైన అన్నంలో లవణము కలిపి, సైంధవ లవణమే అప్పట్లో లెక్కలు చెప్పేవారు, లేదా సముద్ర లవణం, ఈ రెండే. ఇప్పటికి మళ్ళీ వస్తున్నారు వెనక్కి, ఆ రెండే ఆరోగ్యానికి మంచిది లేకపోతే ప్రమాదాలు అని. మొత్తానికి మరీచి అంటే మిరియాలు, మిరియాలు. ధానకము, ధానక సంగీతం అంటే కొత్తిమీరాకులు, ధానక సంగీతం. నాగరఖండం అంటే అల్లం ముక్కలు. ఇవి కలిపి తయారు చేయవలసినటువంటిది దధ్యోజనము. ఇది పెట్టాలి. ఇది గర్భస్థ శిశువుకి నాలుగో మాసంలో ఎదగవలసిన అవయవాలకు పనికొస్తాయి. ఇది అమ్మవారికి కానీ నివేదన చేస్తే వచ్చేటువంటి విషయం. ఇక్కడ మధుప్రీత, దధ్యన్యాసక్త, హృదయ రెండు మనకి కనబడుతున్నాయంటే రెండు రకాల పదార్థములు ఇక్కడ మనం స్వీకరించవచ్చు. కాకిని రూపధారిణి, ఈవిడ కాకిని రూపధారిణి, కాకినీదేవి చెప్పబడుతున్నది స్వాధిష్టానంలో. ఒక్కసారి భావన చేసుకుంటే స్వాధిష్టానక్ష పద్మీ రసదళ సహితే వేద వక్త్రాం త్రినేత్రాం హస్తాభ్యాం ధారయంతీం త్రిశిక గుణకపాలాభయాన్యత్త గర్వాం మేధో ధాతు ప్రవిష్టాం అళిమదముదితాం బందినీ ముక్షయుక్తాం పీతాం దధ్యోదనేష్టాం అభిమత ఫలదాం కాకినీం భావయామః. కేవలం చిత్రం ఏంటంటే ఇవి ధాతుపుష్టమే కాకుండా ఈ వేదన వల్ల ఇతర ఆనుషంగిక ప్రయోజనాల్లో ఒకటి అభిమత ఫలదాం, కోరిన కోరికలు తీరుతాయిట ఇక్కడ దధ్యోదనం వల్ల. తర్వాత మూలాధారం దగ్గర ప్రవేశిస్తున్నది. 515 నుంచి 521వ నామం వరకు 7 నామాలు మూలాధారంలో ఉన్న తల్లి. ఇది చాలా ముఖ్యమైన మరొక తల్లి. అందులో మూలాధారం అత్యంత ప్రధానమైనది కదా. మూలాధారాంబుజారూఢ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా సిద్ధ విద్య అయినటువంటి తల్లి వస్తున్నది. ఇది గర్భస్థ పిండ విషయంలో పంచమ మాసానికి సంబంధించినటువంటి అవయవాల ఎదుగుదలకు పనికొస్తున్నది. పంచవక్త్రా ఈ తల్లికి 5 ముఖములు ప్రకాశిస్తూ ఉన్నాయి. అస్థి సంస్థిత ఇవిడ ఏ ధాతువు నియంత్రిస్తుందో చక్కగా వివరించి చూపించారు. అస్థి సంస్థిత ఎముకలకి బలమిచ్చేటువంటి తల్లి ఈవిడ. అంకుశాది ప్రహరణ, ప్రహరణ అంటే ఆయుధములు, అంకుశము మొదలైన ఆయుధములు ధరించి ఉన్నది. మొత్తం అన్ని ఆయుధములు చూడాలి. ప్రతిదేవతకి 4 చేతులే చెప్తున్నారు ప్రతిదేవతకి. ఇక్కడ అంకుశము, కమలము, పుస్తకము, జ్ఞానముద్ర. ఈవిడ వాగ్దేవత అండి, మూలాధారం. అందుకే మూలాధారజ నాద మెరుగుటే అని త్యాగరాజస్వామి వారు చెప్పిన విషయం కూడా ఇక్కడ భావన చేసుకోవచ్చు. అంకుశము, కమలము, పుస్తకము, జ్ఞానముద్ర పట్టుకుని ఉంటుంది. వరదాది నిషేవిత ఈ తల్లి చుట్టూ ఇది 4 దళాల పద్మం మూలాధారం. ఈ 4 దళాల్లో 4 దేవతలు ఉన్నట్ట. వరద, శ్రీ, షండ, సరస్వతి, వాస్యాశాస, 4 ఈ 4 అక్కడ ఉన్నారు. ఈవిడికి ఇష్టమైనది ఏంటంటే ముద్గౌదనాసక్త చిత్త. ముద్గౌదనం ఈ తల్లికి ప్రీతి, అంటే పెసరపప్పుతో వండిన అన్నం. సుశాలి తండులం ప్రస్థం తదర్థ ముద్గభిన్నకం చతుప్పలం గుడ ప్రోక్తం తన్మాసం నారికేళకం ముష్టిమాత్రం మరీంచస్యా పిడికిలంత మిరియాలు వేయమని చెప్తున్నాడు ఇక్కడ. తదర్థం సైంధవం రజ, తదర్థం జీరకం విద్యాత్ గుడవం గోఘృతం విదుహు గోక్షీరేణ స్వమాత్రేణ సంయోజ్య కమలాలనే మందాగ్ని పచనాదేవ సిద్ధాన్నమిదముత్తమం. ఇది సిద్ధాన్నం అని పేరిటిది. చాలా విశిష్టమైన అన్నం అండి ఇది నివేదనలో. ఇది ఎలా చేయాలో చూపిస్తున్నాడు. బియ్యంతో పెసరపప్పును కలిపి ఉడికిస్తూ ఇందులో కొంత భాగం మళ్ళీ బెల్లం వేసి నారికేళకం కొబ్బరి కోరు కానీ ముక్కలు కానీ కలిపి మిరియాలు బాగా వేసుకుని సైంధవ లవణం వేసి జీలకర్ర వేసి ఆవు నెయ్యి కూడా ఉండాలి. ఇది ఉడికించేటప్పుడు ఆవు పాలు కలపాలి. ఇది చూపిస్తున్నాడు. వీటితో వండి అది మందాగ్ని పచనాత్ పోయి సిమ్లో పెట్టి చేయమని చెప్తున్నాడు అండి. ఇక్కడ ఎలాగ హైలో పెట్టకూడదు అంటే మందాగ్ని పచనాత్ అన్నీ చెప్తున్నాడు ఇక్కడ. అలా చేస్తే సిద్ధాన్నం ఇదముత్తమం. ప్రాసెస్లో ఉంటుందండి ఇది తెలుసుకోవాల్సింది. కొందరు చరువు వండుతారు, అగ్నిహోత్రం దగ్గర పెట్టి వండుతారు. అంతేగాని స్టవ్లో పెట్టి తీసుకొస్తే ఆ శక్తి వేరు. ఆ దేవతకి ఎలా చేయాలో తెలియాలి. అంతేగాని మా ఆయనకి ఇలా చేస్తే నచ్చదండి కాదు. ఇక్కడ మనం ముందు వండేటప్పుడు పిల్లలకే ముందు పెట్టి తర్వాత దేవతకి పెడతాం. అంటే పిల్లలకే ముందంటే మానసికంగా వాళ్ళకి నివేదన లేకపోతే తర్వాతే దేవతకి నివేదన. అలా కాదు, శాస్త్రం చెప్పిన ప్రకారంగా దేవతకి నివేదన చేయవలసిందే. ఈ విధంగా వివరించారు. ఈ తల్లి సాకిన్యంబా స్వరూపిణి, సాకినీదేవి ఇక్కడ చెప్పబడుతున్నది. సాకిని, సాకిన్యంబా స్వరూపిణి, మూలాధార పత్రంలో ఉన్నటువంటి ఆ తల్లికి. మూలాధారస్థ పద్మీం శృతిదళ లసితే పంచవక్త్రాం త్రినేత్రాం ధూమ్రాభాం అస్థి సంస్థాం శృణుమపి కమలం పుస్తకం జ్ఞానముద్రాం బిభ్రాణాం బాహుదండై సులలిత వరదా పూర్వశక్త్యన్వితాం తాం ముద్గాన్నాసక్త చిత్తాం మధుమదముదితాం సాకినీం భావయామః. ఇందులో కూడా ముద్గన్నాసక్త చిత్త ఇత్యాది శబ్దములు ఈ నామములతో కలిసి కనబడుతున్నాయి. ఆజ్ఞాచక్రాబ్జనిలయ, ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి తల్లి గురించి వివరిస్తున్నారు. ఇక్కడ నుంచి నామములు మళ్ళీ రేపటి రోజున మనం తెలుసుకుందాం. ఈ 50 దేవతల క్షేత్ర విశేషాలు కూడా రేపు మనం చెప్పుకోవడం జరుగుతుంది. సర్వం శ్రీ లలితాచరణ అరవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణిభ్యః సుమంస్తు నిత్యం. లోకా సమస్తా శృణో భవంతు కాలే వర్షతు వర్జన్యః పృథివీ శశశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంత నిర్భయా అపుత్రా పుత్రిణశ్చంతు పుత్రిణశ్చంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు సరదాంశతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలముత్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. రేపు మళ్ళీ 6:25 గురువందనం, 6:30 ప్రవచన ప్రారంభం. శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద శ్రీ లలితా మహా త్రిపుర సుందరి పరాభట్టారికా శ్రీమద్ రాజరాజేశ్వరి పరదేవత శ్రీ శారదా పరమేశ్వరికి